ओम नमो नारायणाय नारायण 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 ओम नमो नारायणाय ओम नमो भगवते रुद्राय ओम नमः शिवाय ओम नमो व्यंकटेशाय व्यंकटं 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 ओम नमो व्यंकटेशाय व्यंकटं 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 ओम नमो व्यंकटेशाय ओम नमो व्यंकटेशाय ओम नमो व्यंकटेशाय ओम नमो भगवते श्री रामकृष्णाय ओम श्री साईराम మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోవటం ప్రయత్నించేయండి. మేక్ ఎఫర్ట్. సాధన అంటే ఏం లేదు, మన లోపలికి వెళ్ళటానికి మనం చేస్తున్న ప్రయత్నమే సాధన. సాధన అంటే అది ఏదో పెద్ద యాక్షన్, అది ఈశ్వర సాక్షాత్కారం పొందటానికి మనం చేస్తున్న ప్రయత్నమే సాధన. అయితే నదీ ప్రవాహం లాగా ఆ సాధన అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి. ప్రతి క్షణం కూడా మనం ఎరుకులో ఉండాలి. మీకు అందరికీ ఆత్మజ్ఞానం కలుగుతుంది, కలగదు కలగదు అనే అనుమానం పెట్టుకోవద్దు. మీరు మా ఇంటికాడ ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి నాకు దుఃఖం వస్తుందన్నారు మూర్తిరాజు గారు. మూర్తి గారు దుఃఖం వస్తుందంటే నేను చెప్పాను, మీకు ఏ మనసుకైతే దుఃఖం వస్తుందో, మీకు ఏ మనసుకైతే దుఃఖం వస్తుందో ఆ మనస్సు వేరుతో సహా నశించే వరకు మీరు రాబోయే జన్మలో లక్ష కోట్ల రూపాయలున్న సంసారంలో పుట్టినా మీకు దుఃఖము నశించదని చెప్పాను. భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను రూమ్లోకి వెళ్ళాక నన్ను ఇంకో ప్రశ్న అడిగారు, మరి నా మనస్సుకి దుఃఖం వచ్చినప్పుడు నేను ఎవరిని అని. భక్తులందరినీ వెళ్ళిపోనిచ్చారు. భక్తులందరూ వెళ్ళిపోనిచ్చాక మరి నాకు మనస్సుకి దుఃఖం వచ్చినప్పుడు మరి అప్పుడు నేను ఎవరిని అంటే, అప్పుడు కూడా మీరు మనసు కాదు ఆత్మే. మీరు ఆత్మే అప్పుడు కూడా, దాని తాలూకు అనుభవం దాని తాలూకు ఎరుక లేదు కాబట్టి ఆత్మను మనస్సు అనుకుంటున్నారు, ఆత్మను దేహం అనుకుంటున్నారు. ఆత్మను మనస్సు అనుకున్నంతకాలం మీకు దుఃఖం తప్పదు, ఆత్మను దేహం అనుకున్నంతకాలం చావు తప్పదు పుట్టుక తప్పదు. అంటే మీరు ఎన్ని మనసులో ఎంత అశాంతి ఉన్నా, దేహానికి ఎన్ని రోగాలు ఉన్నా మీరు ఆత్మస్వరూపులు. ఆచార్య స్వాములు వారు, శంకరాచార్య స్వాములు వారు, భగవంతుడి దయ లేకుండా గురువు దయ లేకుండా ఎంత మహాపండితునైనా మనసు లోపల కన్నావు అదే మాయ. గొప్ప పండితులు అనుకోండి, డిక్షనరీలన్నీ అప్పచెప్పేయగలడు అనుకోండి, మాయ దారి ఇవ్వకుండా హృదయం బయట నాట్యాలు చేయొచ్చు, బయట పాండిత్యం చూపించవచ్చు, మనస్సుకి మాయ దారి ఇవ్వకుండా గురువు అనుగ్రహం లేకుండా ఈశ్వరు అనుగ్రహం లేకుండా మీరు ఎంత పాండిత్యం ఉన్నా, ఒక 10 బళ్ళు పుస్తకాలు చదివినా, 10 భాషలు మీకు వచ్చినా మాయ దారి ఇవ్వకపోతే మీరు లోపలికి వెళ్ళలేరు. ఈ బయట చమత్కారాలు కూడా వదిలేదు, బయట మెరుపులు బయట చమత్కారాలు ఇవన్నీ డబ్బు పాండిత్యాలు గౌరవాలు కీర్తులు అధికారాలు కాల ప్రవాహంలో ఒక కాలంలో వస్తే ఇంకో కాలంలో పోతాయి. కాల ప్రవాహంలో కొట్టుకెళ్లకుండా ఉన్నది నీ స్వరూపం మాత్రం. స్వరూపం ఆరోపం మన మనస్సుకి రూపాలను పట్టుకుంటుంది కానీ ఆ రూపాన్ని పట్టుకోలేదు. మనస్సుకి రూపాన్ని పట్టుకునే కూడా ఉంది, కానీ రూపం లేనిది సత్యమైనా దాన్ని పట్టుకోలేదు. ఆచార్య వారు, శంకరాచార్యుల వారు ఒక చోట ఏమని చెప్పారంటే, సూర్యుడికి ప్రకాశం సహజం, మీరు సబ్జెక్ట్ కూడా వచ్చేయండి, మిగతా గొడవలు వద్దే, సబ్జెక్ట్ కూడా వచ్చేయండి. మనం ఏదైనా పని చేసినప్పుడు పని జరుగుతూ ఉండాలి, లోపల మనిషి కనపడకూడదు, అది నేర్చుకోండి. ఏదైనా మాట మాట్లాడుతుంటే అక్కడ నాన్నగారు కనపడకూడదు, పని చేస్తుంటే నాన్నగారు కనపడకూడదు. నాన్నగారు నాన్నగారు అదృష్టమైతే కన స్వరూపం తెలియకూడదు. మీ పేరు ఎల్లమ్మ పుల్లమ్మ ఏదో పేరు ఉంటుంది, ఆ పేరు మీద మీకు తాదాత్మ్యం ఉన్నంతకాలం ఏదో రూపం వచ్చాక పేరు పెడతారు. ఆ రూపం మీద పేరు మీద మీకు తాదాత్మ్యం ఉన్నంతకాలం మీరు కోటి గ్రంథాలు చదివినా ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉంటారు, కానీ ఒక అంగుళం లోపలికి దిగలేరు. అందుకే భగవంతుడు భగవద్గీతలో నా మాయను ఎవరు జయించడం సాధ్యము కాదని చెప్పాడు. వెరీ గ్రేట్ సోల్స్, వెరీ ఎవాల్వ్డ్ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్, ఎవరో కొద్ది మంది మాత్రమే ఉంటారు ఈదుకున్న పాదాల దగ్గరికి రాగలగని వాళ్ళు. ఈ సముద్రానికైనా ఆవలగట్టుంది, కానీ మాయని దానికి ఆవలగట్టలేదు. ఒకవేళ మన ప్రయత్నం మనం చేసినా ఈశ్వరానుగ్రహం లేకుండా సాధ్యం కాదు, గురువనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. కనిపిస్తున్న గురువుని మనం ప్రేమించలేనప్పుడు కనిపించిన ఈశ్వరుని నేను ప్రేమిస్తానంటే అది నమ్మటానికి వీల్లేదు. కనిపిస్తున్న మనుషుల మీద నాకు ప్రేమ లేనప్పుడు కనిపించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రేమిస్తున్నానంటే అన్ని అబద్ధములు, అన్ని అసత్యమైన మాటలు. వాళ్ళు మనల్ని మోసం చేసే ఇబ్బంది లేదు, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. మళ్ళీ మనం ఎవరైనా మనల్ని మోసం చేసామని వాళ్ళు అనుకుంటే మళ్ళీ మోసం చేసామనుకుంటారు, కానీ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు అని తెలియదు. ఆచార్యులు వారు చెప్పిన మాట చెప్తున్నాను, వాళ్ళు మూర్తిరాజు గారు పాట ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. సూర్యుడికి ప్రకాశం సహజం, ఎక్కడ తెచ్చిపెట్టుకోడు, సూర్యుడు అలా ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకాశం తెచ్చిపెట్టుకున్నది కాదు, సహజం. అలాగే మంచితనం కూడా కొంతమందికి సహజంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా వాళ్ళు మంచితనం, వాళ్ళ మంచితనాన్ని మనం చేయడం. వాళ్ళ కష్టాలు ఉన్నప్పటికీ అలా మంచితనం అలాగే ఉంటుంది వాళ్ళకి, అది సహజం వాళ్ళకి. మనం నేర్చుకుంది కాలప్రవాహం పోవచ్చు, సహజమైంది పోదు. అలాగే సూర్యుడికి ప్రకాశం సహజం, ఆయన తెచ్చిపెట్టుకుంది కాదు. చంద్రుడికి చల్లదనం సహజం, నీటికి చల్లదనం సహజం, అగ్నికి వేడి సహజం. అది చచ్చిపో అగ్ని ఎప్పుడు ముట్టుకున్నా మీరు వేడిగానే ఉంటుంది. తెలుసుకుని ముట్టుకుంటే వేడిగా ఉంటుంది, తెలియక ముట్టుకున్నా వేడిగానే ఉంటుంది. అగ్ని మీకు తెలియదు ముట్టుకున్నామన్నది కాల్చటం మానదు, తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నామని చెప్పినది కాల్చడం మానదని స్వభావం. అగ్నికి ఉష్ణం స్వభావం, నీళ్ళకి చల్లదనం స్వభావం, సూర్యుడికి ప్రకాశం ఇవన్నీ సహజ, కొంతమంది కళా సహజంగా ఉంటాయి. అలాగే జీవనదులు కూడా ఎప్పుడూ అలా ప్రవహిస్తూ ఉంటాయి. ఒకవేళ వేసవికాలంలో తక్కువ నీరు ప్రవహించినా వర్షాకాలం అలా ఎంతో కొంత ప్రవాహం నడుస్తూ ఉంటుంది, దాని జీవనది అంటారు. మే నెలలో కూడా ఆ నది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. జీవ లక్షణాలు ఉన్నాయని చెప్పు, జీవలక్షణాలు ఉన్నాయని చెప్పు, సంసారం తప్పదు. సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, ఆ సంసార బుద్ధి పోదు. మనం లోపల పరమాత్మను దేహంగా చూస్తున్నంతకాలం, మనస్సుగా చూస్తున్నంతకాలం, జీవుడిగా చూస్తున్నంతకాలం జీవలక్షణాలు ఎవరికి నశించవు. ఉన్నది ఒక్కటే అవటానికి, అది కొంతమందికి శరీరముగా కనిపిస్తుంది, కొంతమందికి మనస్సుగా కనిపిస్తుంది, కొంతమందికి జీవుడిగా కనిపిస్తుంది. దేహం కూడా ఒక దేహమే నిజం, దేహమే సత్యం. దేహం పుట్టినప్పుడు మనం పుట్టాం, దేహం చనిపోయినప్పుడు మనం చనిపోతాం అనుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేహమే వాళ్ళు అనుకుంటున్నారు. దేహమే వాళ్ళు అంటే దేహమే ఆత్మ అనుకుంటున్నారు. ఆ దేహాత్మ బుద్ధి నశించే వరకు బ్రహ్మాత్మ బుద్ధి, బ్రహ్మముని బ్రహ్మమే తానే ఉన్నాను సంగతి వాడికి కలగదు. కోటి జన్మలొచ్చిన మీరు బండ పనులు ఏమి చేయకండి. సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోకుండా బండ పనులు చేసినా మీకు జ్ఞానం కలగదు. సరసరణ ఎప్పుడైతే మనకు సబ్జెక్ట్ అవగాహన కావటం లేదో బండ పనుల్లో తిడిపోతుంది. సహజం అది. మనకు సూక్ష్మ బుద్ధి ఎప్పుడైతే లేదో అప్పుడు స్థూల బుద్ధి వచ్చేస్తుంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోకపోతే అనారోగ్యం వచ్చేస్తుంది. రోడ్డు మీద దుఃఖ రోడ్డు మీద దుఃఖం అంతా నొల్లుకుంటుంటే మనస్సుకు అశాంతి వస్తుంది. అంటే మనకు దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా మనస్సుకు వస్తాయి. రోగం వచ్చినా పుట్టినా చచ్చిపోయినా శరీరానికి సంబంధం, పుట్టడం శరీరానికి సంబంధం, చావటం రోగానికి సంబంధం, జబ్బు రోగానికి సంబంధం, చచ్చిపోవటం శరీరానికి సంబంధించింది. చచ్చిపోవడం అనేది శరీరానికి ఎంత సహజమో నీకు దుఃఖం రావటం కూడా మనస్సుకి అంత సహజం. అయితే ఈ రెండు స్వరూపములు లేవు. దేహ లక్షణాలు స్వరూపములు లేవు, మనస్సు లక్షణాలు స్వరూపములు లేవు. అయితే ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నదే ఒకటే వస్తువు. అప్పుడు నేను మనసు, నా మనస్సు బాధపడుతున్నప్పుడు నేను ఎవరినని మూర్తి గారు అడిగిన ప్రశ్న. నీ మనస్సు బాధపడుతున్నప్పుడు కూడా నువ్వు ఏదిగా ఉన్నావో అదే. అప్పుడు కూడా నువ్వు సావుతోటి, పుట్టుకతోటి, అశాంతితోటి, దుఃఖంతోటి, రోగాలతోటి సంబంధం లేని వస్తువే. అప్పుడు కూడా దాని తాలూకు మరిపొంద కాబట్టి, దాని తాలూకు ఎరిక లేదు కాబట్టి అది కాని మనస్సుని, అది కాని శరీరాన్ని దాని మీద ఆరోపిస్తున్నావు. అలా ఆరోపించడం మానవ నీకు దేవ లక్షణాలు ఉన్నంత కాలం. నీ బాగా కలిగి ఉన్న మనసుకి ఏమి లేకపోయినా మనస్సుకి, నేను బాగా ధనవంతుడైనా మనస్సుకి, నేను ధనవంతుడు నేను పేదవాళ్ళు అనుకున్నా మనస్సుకి, పేదవాళ్ళ హృదయంలో ఏది ఉందో ధనవంతుల హృదయంలో అదే ఉంది, పామరుల హృదయంలో ఏది ఉందో పండితుల హృదయంలో కూడా అదే ఉంది. ఇవన్నీ పైపై మెరుగులు. ఈ పైపై మెరుగులు చూసి మనం పాడవ్వకూడదు. భగవంతుడు ఒకసారి మీకు అంతి లేని ధనాన్ని ఇస్తాడు, తగని ధనాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు చూస్తాడు మీరు ఎలా ఉన్నారు. మనం ధనం లేనప్పుడు ఒక రకం ఉంటాం, ధనం వచ్చాక ఒక రకం ఉంటాం. అక్కడి నుంచి వికారాలు ప్రారంభమవుతే అప్పుడు ధనం వచ్చిన తర్వాత ధనం ఎందుకు ఇస్తాడంటే వీళ్ళకి ఏమైనా పొగరుబోతనం ఉందా, ధనం వల్ల గర్వం వస్తుందా చూసుకోవడానికి ఇస్తాడు. ధనం వల్ల ఎప్పుడైతే మనకు అలాగే పాండిత్యం కూడా ఇస్తాడు. ధనం వల్ల ఎప్పుడైతే మనలో వికారాలు వస్తున్నాయో, ధనం వల్ల ఎప్పుడైతే మనం భోగాలకు ధనం పెట్టి, చాలామంది ధనం పెరిగితే ధనం పెట్టి జ్ఞానాన్ని కొనుక్కోరు, భోగాలు కొనుక్కుంటారు. చాలామంది యజ్ఞాలు చేసుకోండి, యాగాలు చేసుకోండి, మీరు ఆ యజ్ఞం చేసుకుంటే భార్య భర్తలకు ఐక్యం వచ్చింది, లేకపోతే ఆ యజ్ఞం చేసుకోండి 6,000 అవుతుంది. మీరు పిల్లలు లేకపోతే ఈ యజ్ఞం చేసుకోండి, దీనికి 12,000 అవుతుంది, లేకపోతే అది చేసుకోండి ఇది చేసుకోండి అని చెప్తున్నారు. సబ్జెక్ట్ ఎంతో కొంత చెప్పగలిగిన వాళ్ళు కూడా అందులో గడిపోతున్నారు. యజ్ఞాలు యాగాలు, యజ్ఞాలు యాగాలు, కందిపప్పు, పెసరపప్పు, అగ్ని హోమాలు. దీనికి కారణం ఒకటి, సబ్జెక్ట్ చెప్పేవాడికి డబ్బు రాదు. జనరల్గా యజ్ఞ సబ్జెక్ట్ చెప్తే మీకు డబ్బు రాదు. మీకు ఈ కోరిక ఉంది నెరవేర్చు, ఈ పని చేసుకోండి మీకు నెరవేరిపోతుందంటే 10 లక్షలని ఇచ్చేస్తారు. జ్ఞానం గురించి చెబితే డబ్బు ఎవరికి రాదు. అంటే జ్ఞానం చెప్పగలిగి ఎంతో కొంత చెప్పగలిగిన వాళ్ళు కూడా సబ్జెక్ట్ వదిలేస్తున్నారు. రామకృష్ణ మఠ లాంటి పెద్ద సంస్థలు కూడా అందులో కొంతమంది సమర్థులు ఉన్నారు. వాళ్ళు కూడా హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో కూడా సాయంత్రం 1 గంట చెప్తారంటే, భగవద్గీత చెప్పనని పోయి సాయంత్రం 1 గంట. ఇలా గడియారం చూస్తారు, నాకు మళ్ళీ చేదస్తులు కదా, ఏదో గడియారం చూస్తారు, ఐదింటికి ప్రారంభిస్తారు, ఆరింటికి ఒక శ్లోకం సకమైన వెళ్ళి పని అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. ఇంకా అది పని ఏంటంటే అక్కడ ఏదో స్కూల్ కట్టిందాం, లేదా అక్కడ నుయ్యి తవ్విందాం, లేదా అక్కడ గాలివని వచ్చింది వాళ్ళకి 10 ఇళ్ళు పోయినాయి, అక్కడ ఇల్లు ఇల్లు కట్టిందాం, ఈ గొడవల్లో వాళ్ళు పడిపోయారు. అంటే మేము ఆ పని చేస్తున్నాం, మీరు చందాలు ఇవ్వండి, ఈ పని చేస్తున్నాం, ఆ చందాలు ఇవ్వండి అని ఇస్తున్నారు, ఇచ్చి వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఏదో మంచి పనులు చేస్తారు, కానీ లోపలికి వెళ్తాం అందరం మర్చిపోయాం. రామకృష్ణ కర్ణాటక ఉంది, కర్ణాటకలో ప్రతి పీఠాధిపతికి పని ఏంటంటే సబ్జెక్టు చదవడం కాదు, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకోవడం, మెడికల్ కాలేజీలు కట్టుకోవడం, దాని మీద ఏమో మళ్ళీ వీళ్ళు ఆఫీస్కి వెళ్ళినట్టు కాలేజీకి, ఇంజనీరింగ్ కాలేజీలకి వెళ్ళి సన్యాసులకి ఎందుకు, గవర్నమెంట్ కడుతుంది, ధనవంతులు కట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎర్రబట్టలు ఎందుకు కట్టుకున్నాం మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. అది మాయ. నిజంగా రామకృష్ణ మిషన్లో కొద్ది మంది వాళ్ళు 1200 మంది స్వాములు ఉంటే అందులో కనీసం 100 మంది అయినా పండితులున్నారు చెప్పగలరు, వాళ్ళు కూడా మీ ఆ పనుల్లోకి ఈ పనుల్లోకి వెళ్ళిపోతారు. ఇది మాయ. ఇప్పుడు రామకృష్ణ మిషన్ వాళ్ళు మేము అక్కడ పనిచేస్తున్నాం, రామకృష్ణ మిషన్ రాముడు ఇక్కడ పనిచేస్తున్నాం, అక్కడ వంతిని కట్టిస్తున్నాయి, కాలు చదివిస్తున్నాయి అంటే ఎవడో 10 చెప్పాలి, సబ్జెక్ట్ చెప్పేవాడికి ఎవడు ఇవ్వడు, మీరు జ్ఞానం సంపాదించుకోవాలంటే ఎవడు ఇస్తాడు ఎవడు. దానికి నీది కూడా తప్పు కదా, జ్ఞానం యొక్క విలువ మనకు తెలియటం లేదు, అంతటా మనం మంచి మీరు మంచివాళ్ళు, అది అది జ్ఞానం యొక్క విలువ మనకు తెలియటం లేదు. అది ఎక్కడైనా యజ్ఞాలు చేస్తున్నారనుకోండి, లక్షలు లక్షలు ఖర్చు పెట్టేస్తారు, మీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పుకొని ఆ కోరిక వాళ్ళు అగ్ని ఆ దేవతకు పట్టుకెళ్ళి మీరు ఏ నిమిత్తం మీరు యజ్ఞం చేసుకుంటున్నారో అగ్నిహోత్రుడు ఆ దేవతకు పట్టి మీ కోరిక తెలియపరుస్తాడు, మీకు తెలియపోదు. అంటే భగవంతుడి గీతలు ఏమన్నారంటే కోరికలు కావాల్సిన వాళ్ళందరికీ ఆ దేవతల్ని పూజించుకుంటూ ఉంటారు, కోరికలకు సంబంధించిన దేవతల్ని వాళ్ళ కోరికలు నెరవేర్చం, నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు, కానీ నన్ను కోరుకున్నవాడే, నా కోసం జీవించేవాడే, నా ఎందు వాడు హృదయపూర్వకంగా నన్ను ప్రేమించేవాడు, తన మనస్సుని తన హృదయాన్ని నాకు అర్పించిన వాడు నన్ను పొందుతాడు. కోరికల కోసం దేవతలను ఆరాధిస్తే ఆ దేవతలు వీళ్ళ కొలిచ్చం కోరికలు నెరవేరచ్చం, కానీ నన్ను మట్టికి పొందరు అని గీతలో చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే మన హృదయంలో ఉన్న మా అందరి హృదయంలో నేను ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, ఆ చైతన్యం దగ్గరికి మీరు వెళ్ళలేరు అని చెప్పి ఈ భగవద్గీతలకు మీ కోరికలు నెరవేరాలంటే కోరికలకు సంబంధించిన దేవతలను ఆరాధించుకోండి, ఆయన పొందితే ఆయన కోరికలు మీకు నన్ను మట్టికి మీరు పొందలేరు. అంటే ఏ వస్తువుకైతే చావు లేదు, ఏ వస్తువుకైతే పుట్టుక లేదు, సూర్యుడికి ప్రకాశం ఎంత సహజము, నీటికి చల్లదనం ఎంత సహజము, అగ్నికి ఉష్ణం ఎంత సహజము, నీ లోపల నేను ఆత్మగా ఉన్నాను, ఆత్మకి శాంతి అంత సహజము, సుఖము అంత సహజము, ఆనందం అంత సహజము. సూర్యుడి ప్రకాశాన్ని తెచ్చిపెట్టుకోక్కర్లేదు, ఎక్కడ బజార్లో కొనుక్కోక్కర్లేదు, అలాగే లోపల ఆత్మకి ఆ శాంతి సహజం, సూర్యుడికి కాంతి సహజమైనట్టే, నీటికి చల్లదనం సహజమైనట్టే, లోపలటువంటి సూర్యుడికి లోపలటువంటి ఈ ఆత్మకి చైతన్యానికి భగవంతుడు ఏ ఆత్మరూపంలో ఉన్నాడో దానికి శాంతి సహజం, తర్వాత ఆనందం సహజం, తర్వాత దానికి ఆ వస్తువుకి పుట్టుక ఎలా ఉంటుందో చావు ఎలా ఉంటుందో తెలియదు. అట్టి వస్తువుని కోరుకున్నాడు మాత్రం అట్టి వస్తువు ఎందుకు మనసుని ఏకాగ్రం చేసిన వాడికి మట్టుకు అది దొరుకుతుంది, కానీ మిగతా వాళ్ళకి అది దొరకదు, అది లభ్యం కాదు అన్నాడు భగవంతుడు. భగవంతుడు మనకంటే తెలియగలగడు, మనకంటే బుద్ధిమంతుడు, మనకి గోడ పక్క నుంచి ఏం తెలియదు, ఏముందో తెలియదు. మీ పూర్వజన్మల 10 జన్మల పూర్వం ఏం జరిగిందో చెప్పగలడు, రాబోయే జన్మ మీరు ఎక్కడ పుడతారు, ఏంటి మీ జీవితం ఎలా ఉంటుందో భగవంతుడు చెప్పగలడు. అయితే అది కూడా మాది. మాయ నుంచి గురువు అనుగ్రహం లేకుండా. రామకృష్ణ పరమహంస గారు చిన్న చిన్న కథలు ఇటువంటి చెప్పారు. ఒక తల్లికి ఇద్దరు పిల్లలు, ఒకటి ఎడపిల్లుడు, ఒకటి సంకలం ఉండే పిల్లడు. ఒకసారి రోడ్డు మీద నడిచి వెళుతుంది, ఈ సంకలం ఉన్న పిల్లల్ని సంకలంలో పట్టుకుంది. ఎడపిల్లడు తల్లి చెయ్యి పట్టుకుని వెళుతున్నాడు. ఓలోగా ఆ రోడ్డు మీద కుక్క ఒకటి మురుగుతూ వచ్చేసింది. మురిగిస్తే తల్లిని పట్టుకుని పిల్లడు కంగారు పడి వదిలేశాడు, తల్లిని వదిలేస్తే కింద పడిపోయాడు. ఆ కుక్క మురుగు మురిగి వెళ్ళిపోయింది. ఆ మురికి కంగారు పడు ఈ తల్లి ఈ పిల్లడు చెయ్యి తల్లి చెయ్యి పట్టుకున్నాడు, వదిలేసిన వల్ల కింద పడిపోయాడు, దెబ్బలు తగిలి ఈ శంకరు ఉన్న పిల్లవాడు అలా కింద పడలేదు. తల్లి కుక్క మురిగినాడు కింద పడలేదు, ఆడికి ఏం దెబ్బ తగలలేదు. గురువు ఎవరినైతే వేణుకున్నాడో వాడు సాయంకాలం ఉన్న పిల్లవాడు లాంటి వాడు. గురువుని మనం ఎన్నుకోకుండా గురువు మనం ఎన్నుకుంటే అక్కడ జారు, గురువుని మనం ఎన్నుకుంటే జారిపోయే అవకాశం ఉంది. తల్లిని పట్టుకున్న పిల్లవాడిలాగా గురువు మనల్ని ఎన్నుకోవటం వేరు, మనం గురువుని ఎన్నుకోవటం వేరు. రెండిట్లకి తేడా ఉంది. గురువు ఎవరినైతే ఎన్నుకున్నాడో వాడిని ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టడం. మనం ఎన్నుకున్నాం అనుకోండి, ఆ గురువుని తప్పించేసి ఇంకో గురువు కూడా పోవచ్చు, అవకాశం ఉంది. ఇటువంటి ఉదాహరణ ఇటువంటి కథలు చెప్పడంలో రామకృష్ణ పరమహంస గారు మనందరికీ అర్థమయ్యేలా చెప్తాడు. ఆయనకి చదువు లేకపోవటం మన అదృష్టం. మీరు కంగారు పడకండి, మీరు నిదానంగా ఉండండి. అయితే ఇప్పుడు ఇంతకు నేను చెప్పేది ఏంటంటే, స్వరూపంలో దేహానికి సంబంధించిన రోగాలు లేవు, మనసుకు సంబంధించిన రాగాలు ద్వేషాలు లేవు. కొంతమంది పెద్దలు చెప్తారు రాముడు లంకలో ప్రవేశించిన అక్కడ రాక్షసులందరినీ చంపితేనే కానీ సీతమ్మడి చేతికి రాలేదు. అలాగే నీ మనసులో ఉన్న ఇష్టాలు అయిష్టాలు ద్వేషాలు కక్షలు కార్పణ్యాలు నువ్వు చంపకపోతే నీ హృదయంలో ఉన్న ఆత్మ కూడా నీ చేతికి అందదని. రాముడు రాక్షసుని చంపాడు, లంకలోకి వెళ్తే సీతమ్మ గారు రాముడి దగ్గరికి వచ్చేయలేదు, అక్కడ ఉన్న సీతమ్మ రాలేదు, రాక్షసుల సంహారం అయిన తర్వాత వచ్చాడు. అలాగే నీవు నీ లోపల ఉన్నటువంటి ఆ బయట ఉన్న రాక్షసుల కంటే ప్రమాదం నీ లోపల ఉన్న రాక్షసులు. ఆ లోపల ఉన్న రాక్షసులు అందరినీ చంపా కదా, రాముడికి సీతమ్మ దొరికితే ఆ సీతమ్మనే శాంతి నీకు దొరకాలంటే, ఆ సీతమ్మనే చైతన్యం నీకు దొరకాలంటే, ఆ సీతమ్మనే శక్తి నీకు దొరకాలంటే నీ లోపల ఉన్నా దొరకదు. నీ లోపల ఉన్న రాక్షసులను సంహారం చేయకుండా అంటే మూట్రి అడుగుని తెలిసింది. ఆ మనస్సు బాధపడాలి కదా, అప్పుడు నేను ఎవరిని, అప్పుడు ఆయన ఆత్మ కాదా అనుకుంటున్నారు. అప్పుడు కూడా ఆయన ఆత్మ, అప్పుడు కూడా మీ అందరూ ఎదురుగుండా కొంత సంభాషణ జరిగింది. మీరందరూ వచ్చేసిన తర్వాత గదిలో ఒక సంభాషణ జరిగింది. వంటింట్లో సంభాషణారు, వరండాలో సంభాషణారు. వరండాలో సంభాషణ వరండాలో ఉంటుంది, వంటింట్లో సంభాషణ కొంచెం లోతుగా ఉంటుంది. అప్పుడు నేను ఆత్మకి, అప్పుడు ఆయన ఆత్మ. రమణ మహర్షి గారు నేను ఉదాహరణ చెప్పాను. మనం తెలివికి ఏ పంది అనుకోవచ్చమ్మా, మనం పంది అనుకున్నా కుక్క అనుకున్నా మనం మనిషి. మనం పంది అనుకుంటాం అనుకోండి, అప్పుడు కూడా మనిషివే. కుక్క అనుకుంటాం అనుకోండి, అప్పుడు కూడా మనిషివే. నీకు అర్థమవుతున్న పాము అనుకుంటా ఉండి, అప్పుడు కూడా మనిషివే. నువ్వు దేహం అనుకున్నప్పుడు నువ్వు కూడా ఆత్మే, నువ్వు మనస్సు అనుకున్నప్పుడు కూడా ఆత్మే. నేను చనిపోతున్నాను అనుకున్నప్పుడు కూడా నువ్వు ఏదిగా ఉన్నావు దానికి తాలూకు చావు లేదు. నేను పుట్టాననుకున్నప్పుడు కూడా నువ్వు ఏదిగా ఉన్నావు దానికి పుట్టుకు లేదు. నువ్వు ఈ దేహ లక్షణాలని ఈ మనస్సు లక్షణాలని ఎంతకాలం అయితే నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు అంటే ఆత్మరూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు, చైతన్య రూపంలో ఉన్న ఈశ్వరుడు, మహావెలుగు రూపంలోని ఈశ్వరుడిని దగ్గర తీసుకెళ్ళి ఈ దేహ లక్షణాలు మనసు లక్షణాలు అక్కడ ఎంతకాలం అయితే నువ్వు అంతగడుతున్నావో అంతకాలం నీకు ఎంత డబ్బున్నా, ఎంత చదువున్నా, ఎంత పాండిత్యం ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు అని ఒకటి లేనిస్తున్నారు. ఎన్ని సొన్నలు చుట్టుకున్నా ప్రయోజనం లేదు, ముందు ఒకటి లేకపోతే. అంచేత మీ మనస్సు బాహ్యంగా చెదిరిపోయి లోకంలో ఏదో ఒక ఆకర్షణ ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి, యాగాలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, గోపురాలు, సబ్జెక్ట్ విని అర్థం చేసుకోవడం కష్టం. 10 బస్తాలు ఇసుకి, 10 బస్తాలు సిమెంట్ కొనేస్తే చిన్న గుడి కట్టేయచ్చు, అది అలాగ పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు. పుణ్యమైన మళ్ళీ పుణ్యం వస్తే అది సుఖరూపంలో పోతుంది, పాపం చేస్తే దుఃఖరూపంలో పోతుంది. అది కాల ప్రవాహంలో పోతుంది, ఇది కాల ప్రవాహంలో పోకండి. కాలంతో సంబంధం లేకుండా, జన్మలతోటి సంబంధం లేకుండా, పుట్టుకలతో సంబంధం లేకుండా శాశ్వతంగా మీరు ఏదిగా ఉన్నారో, దేని స్వరూపం సుఖము, దేని స్వరూపం శాంతు, దేని స్వరూపం ఆనందము, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి ఎవరైనా టీచ్ చేసినా మీరు ఇష్టపడరు. అంటే మీరు మంచివాడు, దాని వీలు తేలేకపోవటం వల్ల. యేసుక్రీస్తు బైబిల్లో అన్నంటే రత్నాలు తీసుకెళ్ళి, బంగారపు ముద్రలు తీసుకెళ్ళి పందులు ముందు పడవెక్కండి అన్నాడు. యేసుక్రీస్తు బైబిల్ ఏమనంటే, రత్నాలు తీసుకెళ్ళి, బంగారపు ముద్రలు తీసుకెళ్ళి పందుల ముందు పడవెక్కండి. ఆ రత్నం దానికి తెలియదు, పందు బంగారపు తెలియదు, పోయి పక్క నుంచి అడిచి వెళ్ళిపోయినాయి, పడలేదు పక్క నుంచి వెళ్ళదు. ఆ రత్నాలని ఆ బంగారాన్ని కాళ్ళతో తొక్కేసి, భూమిలో తొక్కేసి మరీ అడుగుతుంది. రత్నాలు పడేసి పందులు, బంగారం పందులు ముందు పడేసిన ప్రయోజనం లేదు. దాని విలువ తెలియదు కదా, తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది పంది. మనకు తెలియనప్పుడు అంతే అన్నాడు యేసు. పందే కదా మనం కూడా తెలియనప్పుడు అంతే. మూర్తి గారికి ఇల్లు ఉంది, మూర్తి గారికి ఇల్లు ఉంది, పొలం ఉంది మూర్తి గారు, కానీ ఆయనకి దుఃఖం వస్తుంది, ఏదో కారణం వల్ల దుఃఖం వస్తుంది. మూర్తి గారికి కూడా మనకే వస్తుంది. యేసుక్రీస్తు అన్నాడు, మనుషులు ఇళ్ళు కట్టుకుంటారు, పక్షులు గూళ్ళు కట్టుకుంటారు. మనుషులు ఇళ్ళు కట్టుకుంటారు, పక్షులు గూళ్ళు కట్టుకుంటారు. నాకు ఇల్లు లేదు, గూడు లేదు, కానీ శాంతిగానే ఉన్నాను అన్నాడు. ఆయన గూడు కూడా లేదు, నీడ లేదు అసలు. యేసుక్రీస్తుకి నాకు ఇల్లు లేదు, పొలాలు ఎలాగా లేవు, ఇల్లు లేదు, గూడు లేదు, కానీ ఇల్లు ఉన్న వాళ్ళకంటే, గూడు ఉన్న వాళ్ళకంటే నేను ఎక్కువ శాంతిగానే ఉన్నాడు యేసు. ఇంకా మూర్తులయ్యరికి పొలం ఉంది, కుటుంబం రక్షణ ఉంది. మూర్తులయ్యరికి కుటుంబం రక్షణ ఉంది. మూర్తులయ్యరికి ఇంకా ఇల్లు ఉంది, పొలం ఉంది, కొబ్బరి తోటలు ఉన్నాయి. యేసుక్రీస్తుకి ఏమి అని శాంతిగా, శాంతి సమర్థంలో ఊగిసలాడుతున్నాను. యేసుక్రీస్తుని శిలువేసి చంపి, శిలువు మీద చంపబడ్డాడు, శిలువేసి చంపబడ్డాడు. యేసు ఏమన్నాడంటే, అందరికీ నేనేదో శిలువు మీద చంపడ, నేను శిలువు మోసానని అందరూ శిలువు మోయక్కర్లేదు, నేను శిలువు మోసాను అందరూ శిలువు మోయక్కర్లేదు, కానీ ఒకవేళ దైవికంగా మీరు శిలువు మోయవలసి వస్తే మీరు ఎవరైనా శాంతిగా, సహనంగా, ఇష్టంగా మోయండి అన్నాడు యేసు. అంటే కొంతమంది బంగారు పిచ్చుకలు ఉంటారు, దాని అర్థం ఏంటంటే కొంతమందికి పుట్టింటికాడు సుఖపడతారు, అత్తారింటికాడు సుఖపడతారు, తల్లిదండ్రులు మంచివాళ్ళు, అత్తగారు మాంగారు మంచివాళ్ళు, భర్త మంచివాడు, ఎటు చూసిన మంచివాళ్ళు, అలా మంచివాళ్ళ మధ్యలో ఉండి శరీరం ఎప్పుడు చచ్చిపోతుంది. కొంతమంది అత్తోరింటికాడు సుఖం ఉండదు, పుట్టింటికాడు సుఖం ఉండదు, ఈ భర్త చూసేసి తాగేసి వస్తూ ఉంటాడు ఆ రోజున, ఇంటికాడు పైసలు ఉన్నాడు తాగుబోతూ. మా ఒకవేళ మా అబ్బాయి కొడితే కొడతాడు, అది తాగి వచ్చినప్పుడు కొడతాడు, రోజు కొట్టాడు, అది కానీ కోడలను పడమంటారు. ఇటువంటి అత్తగారు మాంగారు ఉంటారు. మరి ఏదైనా పుట్టింది కానీ తెచ్చుకుని, ఏదైనా 10 రూపాయలు తెచ్చుకుని పోతామంటే వాళ్ళకేమి లేదు, అక్కడ బూడిద, ఇక్కడ బూడిద, భర్త బూడిద, ఇటువంటి కష్టాలు పడే వాళ్ళు ఉంటారు. అంటే శిలువు మోసినతో సమానం, అయినప్పటికీ నేను ఎలా మోస్తున్నానో శిలువ, మీరు కూడా అలా మోయండి అన్నాడు యేసు. కొంతమంది పుట్టింటికాడ సుఖపడరు, అత్తోరింటికాడ సుఖపడరు, పోనీ భర్త వల్ల సుఖపడతాడు, రోజు తాగేసి వస్తాడు, ఈవిడ మెడలో గొలిచి తీసేస్తాడు, ఈవిడ ఏమైనా 100 రూపాయలు దాచుకుంటాడు, 100 రూపాయలు సారా కొట్టాడు పట్టిపోతాడు, ఇవ్వనంటే కొడతాడు, ఎక్కడ దాచుకోవాలో తెలియదు, ఇటువంటి పరిస్థితిలో మీరు ఎవరన్నా ఇటువంటి ఇబ్బందుల్లో పాడి ఉన్నప్పటికీ మీరు నేను శిలువ ఎలా మోస్తున్నానో అలా కూడా ఈ శిలువ మోయండి అన్నాడు యేసు. కొంతమంది ఎక్కడైనా పేచీలు ఇస్తే పెంచేస్తూ ఉంటారు, కలహ ప్రియులు అంటారు, వాళ్ళకి అదే భోజనం. కానీ కొంతమంది సమాధాన పరుస్తారు, సమాధాన పరిచేవారు ధన్యులు. అలా పేచీలు ఇస్తే పెంచేయకుండా ఆ పేచీ ఎందుకు వచ్చిందో కారణం అర్థం చేసుకుని ఆ కారణం తగ్గించేవాడు సమాధాన పరిచేవారు వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని చూచగలరు. హృదయ శుద్ధి గలవారు ధాన్యులు. మీరు బయట ఎలా ఉన్నారని, మీరు ఏం బట్టలు కట్టుకుంటున్నారు, ఏమి తిండి తింటున్నారు, మీకు బ్యాంకులో ఉంది, ఇంట్లో ఏముంది, మీకు పాండిత్యం ఉందా లేదా, అది భగవంతుడు చూడడం మీకు మోక్షం ఇచ్చేటప్పుడు హృదయ శుద్ధి గల మీ హృదయాన్ని పట్టి చూస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధాన్యులు. ఎందుకు ధాన్యులు అంటే వారు దేవుని చూచెదరు, మోక్షాన్ని పొందెదరు. సరే అత్తగారు మా అంగారు మా అత్త మా అబ్బాయి ఏదో తాగిచ్చి కొడుతున్నాడు అనుకోండి, తాగకపోతే కొట్టాడు కదా అమ్మా పడమ్మా బాధలు ఆ దెబ్బలు పడమంటారు. అటువంటి అత్తగారు మా అంగారు కూడా ఉన్నారు. అవసరమైతే శిలు మొయ్యండి, మొయ్యగలిగితే ప్రపంచం అందరు అలా ఉన్నారనుకోకండి. మీరేదో మేడల్లో మిద్దిలో ఉన్నారని, టైంకి భోజనం జరుగుతుందని, మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారని, ప్రేమగా చూస్తున్నారని, అందరూ అలా ఉన్నారని అనుకోకండి. మీ మనసులన్నది ప్రపంచంలో అందరూ నా మనసులాగే ప్రపంచంలో అందరి మనసు ఇలా ఉంటుందంటే మీ అమాయకత్వాన్ని గుర్తు, మీ అజ్ఞానాన్ని గుర్తు. అయితే మనం ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే సాధన చేసి సాధన చేసి, అలాగే మనం సంపాదించేది ఏమి లేదు, సాధన చేసి సాధన చేసి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, అవిద్యని పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే మనం సాధన చేసి అజ్ఞానాన్ని పోగొట్టుకున్నామో, సాధన చేసి ఎప్పుడైతే అవిద్యను పోగొట్టుకున్నామో, లోపల ఉన్న జ్ఞానసూర్యుడు మీకు స్వరూపంగా, మీకు ఇప్పుడు దేహం ఎలా వ్యక్తమవుతుందో, మీకు ఇప్పుడు దేహం ఎలా వ్యక్తమవుతుందో, మీ మనస్సు ఎలా వ్యక్తమవుతుందో, మీ మనస్సు ఎలా వ్యక్తమవుతుందో, అలాగే అజ్ఞానం నశించాక అవిద్య నశించాక మీకు అర చేతిలోన ఉసిరికాయ్, అర చేతిలోన మామిడి పండు ఎంత ప్రత్యక్షంగా దర్శనం ఇస్తుందో, అలాగే మీ లోపలటువంటి ఆత్మ ముఖ్యము, ఆత్మ దేవుడు, ఆత్మ ఆ సత్యమేటువంటి ఆత్మ, దానికి టైం లేదు, స్పేస్ లేదు, దానికి ఒక శరీరం లేదు, లోకం లేదు, దానికి అహం వృత్తి ఎలా ఉంటుందో తెలియదు. అయితే మీరు మీకున్న అజ్ఞానాన్ని సాధన చేయండి, ఇంకోటి చేయండి, మీకున్న అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే, మీకున్న అవిద్యను పోగొట్టుకుంటే, ఎప్పుడే కాదు అప్పుడే అక్కడ క్షణంలో మీ లోపల సిద్ధంగా ఉన్నటువంటి ఆ స్వరూపం, మీ లోపల ఆ చైతన్యం, దేని స్వరూపం అయితే ఆనందము, దేని స్వరూపం అయితే ఉండటము, దేని స్వరూపం అయితే శాంతం, అది మీకు అరచేతిలో ఉన్న వస్తువు ఎలా కనిపిస్తుందో అంత డైరెక్ట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పుస్తకాల మీద ఆధారపడక్కర్లేదు, చెప్పుడు మాటల మీద ఆధారపడక్కర్లేదు, మీకు శాస్త్రంతో కూడా పని లేదు. ఎప్పుడు ఆరోగ్యవంతి వాడికి ఆరోగ్యం చేకూరాక మందులు కొట్టడంతో పని లేదు, హాస్పిటల్స్తో పని లేదు. అదేవిధంగా మీకు ఎప్పుడైతే అవిద్య పోయిందో, ఆ జ్ఞానం పోయిందో, ఇంకా శాస్త్రంతో కూడా మీకు పని లేదు. మీరు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోండి, 90 మార్కులు వచ్చేస్తాయి. మిగతా 10 మార్కులు ఇంటికాడ హోంవర్క్ చేసుకుంటే మీకు సరిపోతుంది. మీకు ఒకసారి పాండిత్యం ఇచ్చేస్తాడు, ధనం ఇచ్చేస్తాడు, అధికారం ఇచ్చేస్తాడు. అధికారం ఇచ్చేసిన తర్వాత లోపల మీ గుణాలు మారిపోతూ ఉంటాయి. అప్పుడు మీరు మేము ఏం చేస్తామంటే, ఈ డబ్బు ఒకవేళ మీకున్న పాండిత్యం మిమ్మల్ని తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తాడు. మట్టిలో కలిపేటంటే మన పునర్జన్మలు సిద్ధం చేస్తూ ఉంటాడు. మనకి డబ్బు ఉందని గర్వం వస్తే మనం చనిపోయిన తర్వాత ప్రమాదం ఎక్కడ ఉందంటే, మనం చనిపోయిన తర్వాత మన దగ్గర డబ్బు ఎలాగ రాదు, ఇంట్లో ఉన్న గుండె సూది కూడా రాదు. దేశాలను దేశాలను పరిపాలించినటువంటి మహాచక్రవర్తులు ఒట్టి చేతులతో బయటకు పోయారండి. నీకున్న 10 ఎకరాలంతా, నీకున్న 20 ఎకరాలంతా, నీ మంత్రి పదవి అంతా. మంత్రి పదవులకు ఆ దేశానికి పెద్ద రాజులుగా పనిచేసిన వాళ్ళే వట్టి చేతులతో బయటికి పోయారు. నువ్వు కానిదంతా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అయితే నీకు డబ్బు ఇస్తాడు, నీకు అర్థమవుతుందా? డబ్బు ఉండగా మీరు చచ్చిపోతారు, కానీ డబ్బు వల్ల వచ్చే మీ వికారాన్ని రాబోయే జన్మకు వచ్చేస్తాయి. మళ్ళీ అవి కడుక్కోవడానికి మళ్ళీ ఎన్ని జన్మలు పడుతుందో చెప్పలేము. రోగం రాకుండా ఉండాలి, కానీ రోగం వచ్చాక ఎంత కాలం తగ్గుతుందో చెప్పలేము. అంటే మీకు ఎంత చెప్తున్నానంటే, లోపల క్యాన్సర్ ఉంటే లోపలగా పడాలి, కానీ మందులు పైన బరువును రాసుకుంటే తగ్గదు అది. అలా బయట చమత్కారాల వల్ల మీకు ఆత్మజ్ఞానం రాదు. టు నో ద ట్రూత్, టు నో ద ట్రూత్ యూ హ్యావ్ టు డీపెన్ అవర్ గర్ల్స్. మీరు వైరాగ్యం అవలంబించి అభ్యాసం చేస్తూ విసుగు లేకుండా సాధన చేస్తూ ఆత్మ ఉచ్చమాన ఎంత హృదయం ఎక్కడ లోయల్లో ఉందో, ఎంత లోతుల్లో ఉందో, మీరు మనస్సును బంధించి, వాక్కుని బంధించి, ప్రాణాన్ని బంధించి బయట ఆకర్షణ నుంచి విడుదల పొంది అంత లోతులోకి వెళితేనే కానీ మీకు ఆత్మముత్యాన్ని అక్కడ ముట్టుకోకుండా, ఆత్మముత్యాక వలంలోకి వెళ్లకుండా అది మీకు లభ్యము కాదు. అప్పటి వరకు ఈ మాయలు తిరుగుతూ ఉండవలసిందే. మిమ్మల్ని రక్షించేవాడు ఎవరు లేరు. మీరు ఎవరికో 10 కోట్లు సంపాదిస్తారు, మీరు ఎవరికి సంపాదించి ఇచ్చారో, మీరు చనిపోయాక ఆ డబ్బు ఎలాగ రాదు. మీరు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు ఎలాగ రారు. వల్లకాట్లో మీ శవం కాలు ఎప్పుడు ఆ 3 గంటలు కూర్చోడానికి బాధపడతారు. ఇది లోపం. వల్లకాట్లో మీరు 10 కోట్లు ఒక వ్యక్తి సంపాదిస్తే మీకు నిప్పు పెట్టాక మీ శవం కావాల్సిన ఆలస్యం అయితే ఆ 3 గంటలు కూర్చోడానికి బాధపడతాడు. మళ్ళీ శనివారం సంతకు వెళ్ళటానికి ఆలస్యం అవుతున్నాయి మనం. అది లోకం. ఈ అహంకారాన్ని ఈ సృష్టిలో మనం పాడైపోవడానికి ఒకటే కారణం. ఈ సృష్టిలో ఎందుకు పనికిరానిది? ఆవు ఇంకా ఆవు పెంట మీ ఇంట్లో వేసుకుని పెంట కంటే పనికిరాదు. ఎందుకు పనికిరానిది మన అహంకారం? ఆ ఎందుకు పనికిరాని అహంకారమే మనకు బంగారం కింద, వెండి కింద కనిపిస్తుంది. అంచేత మనం తీసి బయట పాడైపోతున్నాం. ఎందుకు పనికిరాని బంగారం? బంగారం మీ ఇంట్లోనే బంగారం తెచ్చి రోడ్డు మీద ఎవరు పడేస్తారు? రోడ్డు మీద ఎవరో పడేరు. అయ్యే మీ అహంకారం ఎందుకు పనికిరాని? కానీ మీ కళ్ళకి అది బంగారంలా కనిపిస్తుందని ఎన్నో విడిచిపెడతారు, పండిస్తూ పెడతారు, 10 రూపాయలు విడిచిపెడతారు. అంశంతో సెంటి భూమి ఎవరికైనా దానం చేస్తారు, ఎవరికైనా నువ్వు తవ్వమంటే నువ్వు తవ్విస్తారు, మీ ఎవరికైనా మంగళసూత్రం చేయమంటే చేయించేస్తారు. ఎవడు తన అహంకారం విడిచిపెట్టుకోడు. ఎందుకంటే తన అహంకారం పోతే తానే పోతాననుకుంటాడు. తన అహంకారం వాడికి బంగారం కింద కనిపిస్తుంది కాబట్టి ఆ బంగారాన్ని ఎవడో త్యాగం చేయలేడు. అని దేహ బుద్ధి ఎవడైతే త్యాగం చేయలేడు, బయట త్యాగాలు ఎన్ని చేసినా వాడికి ఆత్మజ్ఞానం రాదు. అది ఈశ్వరాజ్ఞ. మీరు మీరు ఎక్కడన్నా 1 ఎకరం పొలం మీకుంటే దానం చేసినా దేహమే దేహాత్మ బుద్ధి, దేహమే ఆత్మ అనే బుద్ధి, ఈ ఉపాధి తాలూకు బుద్ధి, ఈ దేహము నేను అనే బుద్ధి. నువ్వెవరు? ఆత్మవు, కానీ దేహ నేను అనుకుంటున్నావు. దేహమే ఆత్మ అనుకుంటున్నావు, దేహమే సత్యం అనుకుంటున్నావు, సత్యము కానిదాన్ని సత్యం అనుకుంటున్నావు. అది త్యాగం చేసే వరకు బయట త్యాగాలు నువ్వు 1000 కోట్లు చేసినా నీకు పుణ్యం వస్తుంది, కానీ ఆత్మజ్ఞానం రాదు. ఈ అక్షరాల నిజం. నమ్మిన వాళ్ళు ధాన్యులు, నమ్మని వాళ్ళు నోట్లో దుమ్ము పడుతుంది. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో మీ ముడ్డు మీరు కడుక్కోపోతే నీళ్ళకేమి నష్టం లేదు, మీకే నష్టం. మీరు రోజు పాసి తీసుకోపోతే ఆ పాసి బద్దకి నష్టం లేదు, ఈ పాసి అంతా లోపల కలిపోయి మీకు అనారోగ్యం చేస్తుంది. పాసి బద్దకి నష్టం లేదు. ఎవరు ముడ్డాలు కడుక్కోపోతే వాళ్ళకే వాసన, కానీ నీళ్ళకేమి నష్టం లేదు. పాశుపత్ర పాశుపత్రుడు మీరు పాశ తీసుకోకపోతే పాశుపత్రకం ఏమి నష్టం లేదు, మీకే నష్టం. పాశ అంత లోపలికి వెళ్ళిపోయి మీకు అనారోగ్యం కారణం. దాని మూర్తిరయ్యారు గురించి ఈ సమస్య అంతా వచ్చింది, నాకు పునర్జన్మ ఉందా, నేను మళ్ళీ పుడతానా అని ఆవిడ అంటున్నారు. భగవాన్ ఎక్కువ నిద్ర గురించి చెప్పేవాడు, భగవాన్ ఎక్కువ నిద్ర గురించి చెప్పి జాగ్రత్త అవస్థ కంటే నిద్ర గురించి చెప్పేవాడు. నిద్రలో నువ్వు పూజించే దేవుడు లేడు, నిద్రలో నీ పాండిత్యం లేదు, నీ ధనం లేదు, నిద్రలో నువ్వు మేడలో ఉంటున్నావు పల్లెటూరులో ఉంటున్నావో తెలియదు నీకు, నిద్రలో నీకు మేడలో ఉంటున్నావు లేదా గుడిసెలో ఉంటున్నావో తెలియదు, నువ్వు స్త్రీయో తెలియదు పురుషుడో తెలియదు, అసలు నీకు ఒక దేహం ఉందని, నీకు మనస్సు ఉందని, నీకు కులం ఉందని నీకేమి తెలియదు, నీ ప్రాపర్టీ అక్కడ తెలియదు, నువ్వు రోజు పూజ చేసే దేవుడు కూడా అక్కడ లేడు. నీ నిద్రలో నేను నీకు పూజ చేసే దేవుడు నేను, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు కూడా నిద్రలో కనపడ్డావు. నిద్రలో నీ శరీరం లేదు, నిద్రలో నీ మనస్సు లేదు, నిద్రలో నీ అహంకారం లేదు, నిద్రలో నీ పుణ్యము లేదు, నిద్రలో నువ్వు పాపము, నిద్రలో నీ పాపము లేదు, నిద్రలో నీ పూర్వజన్మ లేదు, నిద్రలో పూర్వం ఎక్కడ పుట్టాననేటువంటి తలంపు లేదు, రాబోయే జన్మలు ఎక్కడ పుడతానన్న తలంపు లేదు. అక్కడ దాకా ఎందుకు నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ఆ దేవుడు కూడా నిద్రలో లేడు. కానీ నువ్వు ఉన్నావా లేదా, నువ్వు ఉన్నావు, ఆ ఉండటం అనే దాన్ని పట్టుకో, అదే చిటారం ఎట్టు మధ్యలో ఆగకు. నేను ఉన్నాను, అయ్యాం అయ్యాం. దేవుడి పేరు, దేవుడి పేరు రాముడని కృష్ణుడని మన స్థూల బుద్ధికి చెప్పారు, లేకపోతే యేసుక్రీస్తు అని, యెహోవా అని, అల్లా అని మన స్థూలకు బుద్ధి చెప్పారు. నిజంగా దేవుడి పేరు కరెక్ట్ అడ్రస్ ఏంటి, దేవుడి పేరు అయ్యాం నేను ఉన్నాను. దేవుడి పేరు ఏం పేరు, నేను ఉన్నాను. నువ్వు ఉంటే సరిపోదు, నువ్వు ఉన్నావు, నువ్వు ఉంటే సరిపోదు. ఆ ఉండటం ఏదో అయ్యాం, ఆ ఉండటం ఏదైతే ఉందో అది నేను నాకు తెలియాలి, ఉంటే సరిపోదు. అయ్యాం అయ్యాం దట అయ్యాం అయ్యాం, నేను ఉన్నాను, నేను ఉన్నాను, నువ్వు ఉంటే సరిపోదు. ఏదైతే ఉందో చావు పుట్టుకలతో సంబంధం లేకుండా, నీ రాగద్వేషాలతో సంబంధం లేకుండా, ఏది అదృష్ట దురదృష్టాలతో సంబంధం లేకుండా, ఇష్టాలు అయిష్టాలు ఈ పెంటతో సంబంధం లేకుండా, ఏదైతే ఉంది అదైతే ఉంటే సరిపోదు. అది నీవన్న సంగతి నీకు తెలియాలి. అప్పుడు నీకు అశాంతి ఆరిపోతుంది, దుఃఖం ఆరిపోతుంది, అప్పుడు దుఃఖ స్పర్శ కూడా నీకు తగలదు. అది చిట్టారుకమ్మ, అక్కడికి మేల్కోండి. అంతకే టీచింగ్ నిజానికి ఆడంబరం అక్కర్లేదు, నిజానికి ఆడంబరం అక్కర్లేదు. నిజం కాని దానికి ఆడంబరం ఎక్కువ ఉండాలి, కానీ నిజానికి ఆడంబరం అక్కర్లేదు. సత్యం కాని దానికి ఆడంబరం ఎక్కువ ఉండాలి, కానీ సత్యానికి ఆడంబరం అక్కర్లేదు. నిజం అనేది సహజంగానే ఉంటుంది, కానీ ఆడంబరంగా ఉండదు. అది గతించిపోయిన గొడవలు వేసి పేస్ట్ ఇది పేస్ట్, నిన్న ఇంక రాదు రేపు వస్తుంది, నిన్న వెళ్ళిపోయింది నిన్న ఇంక రాదు రేపు వస్తుంది, ఆ రేపుడు గురించి ఈ వర్తమాన కాలాన్ని మీరు సజ్ ఈ వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే రేపు జాగ్రత్త కూడా, రేపు కూడా మన పరిస్థితి బాగుంటుంది. అయితే కొన్ని వర్తమాన కాలాన్ని విడిచిపెట్టేసి జరిగిపోయిన గోడ జరిగిపోయిన కాలం గురించి అస్తమానం ఆలోచిస్తే వర్తమాన కాలం వేస్ట్ అయిపోతుంది, భవిష్యత్తు కాలం నువ్వు అనుకునేది ఏమీ సాధించలేవు. అంటే ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్, వర్తమాన కాలాన్ని సజీవంగా ఉపయోగించుకోండి. ఈశ్వరుడు కాలరూపంలో ఉన్నాడు, ఈశ్వరుడు కాలరూపంలో ఉన్నాడు అంటే మీరు ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈశ్వరుని అలంకరించినట్టే మనం సాధన చేసినా సాధన చేయకపోయినా ఈ దేహం దాని కాలం వచ్చేప్పటికి అది చానైపోతుంది. ఈ దేహం అలా వస్తుంది, దాని కాలం వచ్చినప్పటికీ మనకు తెలుసున్నా తెలియపోయినా అది చనిపోతుంది. కాలం దేహం చనిపోవడానికి మీరు ఏమి సాధన చేయక్కర్లేదు, దాని టైం వచ్చేటప్పటికి దాన్ని చనిపోతుంది. దేహానికి చావు రాకముందే దేహానికి చాణుక రాకముందే నీ మనసు చచ్చిపోతే ఈ దేహంతో తాదాత్యం పొంది ఆ జీవుడు చచ్చిపోతే దేహంతో తాదాత్యం పొంది ఆ నేను చచ్చిపోతే నువ్వు దేహానికి చావు రాకముందే జీవన్ముక్తులవుతావు. నీ శరీరం నీ శవం భూమి మీద తిరుగుతున్నప్పుడే ఇక్కడ ఉండగానే ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఇక్కడే ఇప్పుడే ఆ జీవన్ముక్తి తాలూకు ముక్తి తాలూకు సుఖం ఆ మోక్షం తాలూకు సుఖం నిర్వాణం సాంకృతం ఎప్పుడో కాదు వాయిదాలు అక్కర్లేదు. నీ శవం భూమి మీద తిరుగుతున్నప్పుడే నీ శవం కాలు బూడి దవ్వకముందే ఆ సుఖంలో ఆ శాంతిలో ఊగిసలాడతావు. ఆ సుఖం ఇట్టిదని చెప్పలేదు. నువ్వు జీవన్ముక్తుడి జీవన్ముక్తి స్థితి వచ్చాక నిన్ను నువ్వు తెలుసుకున్నాక ఆ సుఖం ఇట్టిదని చెప్పలేము, ఆ శాంతి ఇట్టిదని చెప్పలేము. అది ఒకవేళ నువ్వు చెబుదావు నాని నోరు నీకు రాదు, నీ మాటలతో వ్యక్తం చేయలేవు, ఒకవేళ నీ బుద్ధిని ప్రయోగించి నేను ఇటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాను అని ఇతరులకు చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేసినా ఆ సుఖాన్ని నువ్వు చెప్పలేవు. ఏంటంటే బుద్ధికి అందదు, ఇంద్రియాలకు అందదు, మనసుకు అందదు, ఆ సుఖం నీకు తెలుస్తూ ఉంటుంది. ఇతరులకు చెప్పాలంటే ఏదో రూపాయికి 5 పైసలు న్యాయం చేయగలరు, కానీ రూపాయికి రూపాయి న్యాయం చేయలేవు. అట్టి సుఖం అట్టిది. ఆ సుఖం పొందిన తర్వాత దీంతో సమానమైన సుఖం కానీ చచ్చిపోయిన తర్వాత మన కైలాసానికి వెళ్ళినా వైకుంఠానికి వెళ్ళినా మహా వెలుగున్న లోకాలకి వెళ్ళినా ఈ సుఖంతో అది సరికాదు. ఒకవేళ సుఖంలో ఊగుసులాడుతున్నప్పుడు నారాయణుడు వచ్చి నీకు మోక్షం ఇస్తానన్నా నీకు నాకు అవసరం లేదు వద్దని చెప్పు, నాకు అవసరం లేదు కాబట్టి వద్దని చెబుతావు. అటుది జీవన్ముక్తి సుఖం. ఒకవేళ భగవంతుడు వచ్చి కనిపించినా ఓ నమస్కారం పెడతా గౌరవిస్తాం, కానీ నీకు అంతకంటే భగవంతుడి మీద గౌరవిస్తాం ఆయన మీద ఆడు నీకు ఆత్మరూపంలో ఏ భగవంతుని అయితే నువ్వు గౌరవ ఆ భగవంతుడు నీకు ఆత్మరూపంలో వ్యక్తం అయ్యాడు కాబట్టి ఆ బయట ఉన్నటువంటి దేవుళ్ళు ఒక్కళ్ళు నీకు కనిపించిన అక్కడ కూడా నీకు ఆకర్షణ ఉండదు, నువ్వు నిండు సామోద్రంలాగా అయిపోతావు. జీవన్ముక్తుడికి ఒక అటువంటి ఆత్మసుఖం పొందాక అటువంటి ఆత్మశాంతి పొందాక ఆ దేహానికి ప్రారంభం ఉంటుంది కానీ ఆత్మకు ప్రారంభం ఉండదు. ఒకవేళ వాడికి ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా వాడికి ఏదైనా బాహ్య బయట కోరికలు ఏదైనా నెరవేరు ఆడు కోరికలు ఉండవు. బాహ్యలోంచి వచ్చి ఆ జన్మ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఆడికి ఏదైనా భోగాలు వచ్చి జ్ఞానం మీద పడిపోతున్నా ఆడికి ఏమీ వికారం ఉండదు. అదనంగా ఏదో వచ్చి మాడిపోతుందని తెలియదు. సముద్రంలో నదులు వెళ్ళి పడిపోయినా దానికి ఏమి వికారం రాదు. నదులు కోపం వచ్చి సముద్రంలోకి వెళ్ళటం మానేసినా సముద్రానికి వేడికి రాదు. నదులు వెళ్ళి సముద్రంలో పడిపోతుంది పొంగదు. నదులన్నింటికి సముద్రమే కోపం వచ్చి నదులు సముద్రంలోకి వెళ్ళపోతే అది ఏం బెంగ పెట్టుకోదు, దానికి వికారం లేదు. నదులన్నీ సముద్రంలో పడితే అది ఎలా ఉంటుంది? నదులు వెళ్ళపోయినా సముద్రం అలాగ ఉంటుంది. జీవన్ముక్తుడు అలా వాషంలా ఉంటాడు. వాడు జీవన్ముక్తుడు అంటే ఆ జీవన్ముక్తుడు కూడా ఏదైనా కోరికలు వచ్చి మీద బాగా దేహ ప్రారంభాన్ని బట్టి అవి వచ్చి మీద పడుతున్న వాడికి ఏం అనిపించదు. ఒకవేళ ఏమి రాకపోయినా ప్రారంభాన్ని బట్టి వాడికి ఆడు రాకపోతే ఏదైనా నష్టపోతున్నావు అనుకోడు. ఒకవేళ వస్తే ఏదో లాభం పొందుతున్నాడు, బయటకు లాభ నష్టాలతో వాడికి సంబంధం ఉండదు. వాడు సముద్రంలాగా ఉంటాడు. నదులు వెళ్ళి కలిస్తే నాకు సముద్రానికి లాభం లేదు, నదులు వెళ్ళి కరాకపోతే సముద్రానికి నష్టం లేదు. జీవన్ముక్తుడు ఇది వాషన్. మీకు వాయిదా పద్ధతులు మేము చెప్పటం లేదు. ఇప్పుడు ఏదో పుణ్యం చేసుకోండి, పుణ్యం చేసుకుంటే మీకు అది మీరు బయట వైకుంఠానికి వెళ్ళిపోయాక కైలాసానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పుణ్యం మీకు అక్కడ ఫలిస్తుంది, మళ్ళీ అక్కడ మీరు భోగాలు అనుభవించవచ్చు అనేటువంటి వాయిదా పద్ధతులు కానీ లేకపోతే మీరు ఎక్కడో ఎప్పుడో ఏదో వస్తుందని అది కాదు. మేము చెప్పేదంతా క్యాష్ బేరే కానీ అరువు బేరంతో సంబంధం లేదు. అరువులు అక్కర్లేదు. మీరు చెవిలో ఉన్న వాళ్ళు వినండి, బుద్ధి ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. మరి ఇక్కడ మీరు 1000 మంది కూర్చున్నా మాకు ఒకటే, ఇక్కడ వచ్చిన ఒకరు కూర్చున్నా ఒకటే మాకు శ్రవణం చేసేవాళ్ళు. ఏం చేయాలి? ఇక్కడ 1000 మంది కూర్చుంటే వచ్చిన లాభం మాకు లేదు, ఇక్కడ ఒక్కరు కూర్చుంటే మాకు వచ్చిన నష్టం లేదు. జ్ఞానానికి లోకంతో సంబంధం లేదు. అహంకారానికి లోకం ఉంది, అహంకారానికి శరీరం ఉంది, అహంకారానికి పుణ్యం ఉంది, అహంకారానికి పాపం లేదు, అహంకారానికి పాపం ఉంది, జ్ఞానంలో పుణ్యపాపాలు లేవు. జ్ఞానం ఎటువంటిది? ఆ దేహరహితం, దైవరహితం, లోకరహితం, అన్ని రహితాలే. ఎవ్రీథింగ్ లెస్, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, మెరిట్ లెస్, సిన్ లెస్, ఎవ్రీథింగ్ ఇస్ లెస్ ఇన్ ఫైనల్ ఇన్ సల్పనాలయం. Everything is less. అది నేను చెప్పేది క్యాష్ బేరాలు కానీ అడుగు బేరాలు ఏమి లేవు. అయితే బాగా ఇందులో ముసలి వాళ్ళు ఉండొచ్చు, మాకు వయసు అయిపోయిందని ఇప్పుడు చేసుకుని చేసుకోండి, మీరు ఎంత సాధన చేస్తే అంత చేసి రాబోయే జన్మలు ఇచ్చేస్తాడు భగవంతుడు. మనం చేసిన సాధన చేస్తే ఆయన ఏం అట్టే పెట్టుకోడు, ఆయనకి ఏం అక్కర్లేదు. ఈ జన్మలో మీరు సాధన చేస్తూ చనిపోతే తక్కువ సాధన చేసినా అది బ్రాట్ అవర్ చేసి మనం నాలుగో పేజీ దాకా చదివి పడుకుంటే మళ్ళీ రేపు ఐదో పేజీ కాంచే పుస్తకం ఎలా మొదలు పెడతాము? మీరు ఎంతవరకు సాధన చేస్తే అంతవరకు ఆయన అకౌంట్లోకి తీసుకుని మళ్ళీ రాబోయే జన్మలో ఆ మనుషుడు మళ్ళీ అక్కడి నుంచి మీ చేత సాధన ప్రారంభ చేస్తాడు అని చెప్పి చేసిన మంచి కానీ చేసిన సాధన కానీ చేసిన ఏం వృధాగా పోదు, ఏం వేస్ట్ అవ్వదు. మీరు ఏదైనా మంచి చేశారనుకోండి, మంచి ఆలోచించారనుకోండి, ఇమ్మీడియట్గా దానికి ఫలితం రాకపోయినా వెంటనే వేస్ట్ కాదు. నదిలో నీరు ప్రవహిస్తుంది, ఆ నదిలో నీరంతా తాగేయటం లేదు. చెట్లు ఫలాలు ఇస్తున్నాయి, ఆ పళ్ళని చెట్లు తినేయటం లేదు. అలాగే మీకు ఏదైనా తెలివితేటలు ఉంటే మీకుంటే, మీకు ఏదైనా సంపద ఉంటే అంతా మీరే తినేయకుండా సమాజానికి కూడా కొంత ఉపయోగించండి. ఉపయోగిస్తే దానివల్ల ఏంటంటే మీరు ఎవరికైతే ఏ సమాజానికి ఉపయోగపడుతున్నారో ఆ సమాజం కంటే మీకే ఎక్కువ లాభం. ఇంకా దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అనే ద్వారం గుండానే మోక్షానికి వెళ్ళాలి, ఇంకో మార్గం లేదు. మీరు ఎవరు ఏ మతంలో ఉన్నా, మీరు ఏ కులంలో ఉన్నా, లేకపోతే ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ ఏదైనా ఎవరింటికైనా వెళ్ళాలంటే గుమ్మంలోంచి లోపలికి వెళ్ళాలి. కానీ అలాగే ఎవరికైనా మోక్షం పొందాలంటే మీరు చిత్తశుద్ధి లేకుండా మీకు మోక్షం పొందే అవకాశం లేదు. భగవంతుడు మీకు పాండిత్యం పాండిత్యం తెలివితేటలు మనది ఏది లేదు ఇక్కడ, అంతా భగవంతుడు మనకి ఇచ్చిందే. మీకు వాళ్ళు డబ్బు ఉందనుకోండి భగవంతుడు ఇచ్చిందే, తెలివితేటలు ఇచ్చాడు అనుకోండి అది భగవంతుడు ఇచ్చిందే, మీకు ఏమైనా గౌరవం ఉందనుకోండి సమాజంలో భగవంతుడు ఇచ్చిందే. మీ స్వంతం అంటే ఇక్కడ ఏమీ లేదు. మీ స్వంతం అంటూ ఏదైనా ఉందనుకుంటే మీ అహంకారం అలా అనిపిస్తుంది, కానీ నిజంగా అంతేకాదు. అయితే భగవద్గీతలో సాధన గురించి గొప్ప రహస్యం చెప్పాడు. ఆ ఒక్క శ్లోకం మనం బ్రహ్మార్పణ అని చెప్పాడు, ఆ ఒక్క శ్లోకం గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. అన్నం వండేవాడు బ్రహ్మం, అన్నం గరిట బ్రహ్మం, ఆ చెయ్యి బ్రహ్మం, అన్నం వండటం అనేది బ్రహ్మం, అన్నం తిన్నవాడు బ్రహ్మం, అయి అంత బ్రహ్మ అయినప్పుడు నువ్వెక్కడున్నావు, నువ్వు లేనే లేవు. అన్నం వండేవాడు బ్రహ్మం, అన్నం బ్రహ్మం, అన్నాన్ని కలబెట్టే గరిటె బ్రహ్మం, అన్నం ఏ తపాలలు ఉడుతుందో అది బ్రహ్మం, ఆ కిందన్న నిప్పు బ్రహ్మం, ఆ కిందన్న నిప్పు బ్రహ్మం, తర్వాత అన్నం తినేవాడు బ్రహ్మం. ఇక్కడ తినేవాడు వేరు, వండేవాడు వేరు, నువ్వు అనుకుంటున్నావు అంత బ్రహ్మమే. నీకు ఆ బ్రహ్మ బుద్ధి వచ్చే వరకు మాయలోంచి బయటకు రాలేరు. నువ్వంటూ లేవు. నిజంగా నువ్వు ఉంటే గాఢ నిద్రలో ఎక్కడ నేను సోరమ్మని పెద్దమ్మని మళ్ళీ సెక్రెడ్ పెద్దని మీరు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో అనుకోవాలి కదా. నిద్రలేదు మీరు ఆరాధించే రాముడు కానీ, మీరు ఆరాధించే కృష్ణుడు కానీ నిద్రలో వచ్చి నేను ఉన్నాను నన్ను చూడని అంటున్నాడా? మీరు ఉన్నారు, మీరు నిద్రలో ఏమి లేకపోయినా మీరు ఉన్నారు. ఇక రమణ మహర్షి చెప్పి వాడి సాధ్యత ఏంటంటే నిద్రలో స్వప్నాలు ఎలా వస్తాయో ఆ జ్ఞానంలో జన్మలు ఎలా వస్తాయి. మనకు కళ్ళు ఎప్పుడు వస్తాయి? నిద్రలో వస్తుంది, స్వప్నంలో వస్తే వెళ్ళిపోతాయండి. అలాగే అజ్ఞానం ఉందని చెప్పి జన్మలు ఎవరు ఆపు చేసుకోలేరు. వస్తామంటే వెళ్ళిపోతామంటే, వస్తామంటే వెళ్ళిపోతామంటే. ఎప్పుడైతే జన్మ వచ్చినప్పుడు బంధం తప్పదు, అశాంతి తప్పదు, వేదన తప్పదు, టెన్షన్ తప్పదు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. నువ్వేది కాదో, నువ్వేది అవునో తెలుసుకునే వరకు నువ్వు కాని దాన్ని నువ్వు అవునా అనుకోవటం మానవు. జీవుడు సంసారం లేకుండా ఉండలేదు. పిల్లలు లేని వాళ్ళు కూడా ఏమన్నా పెంచుకుని తిరుగుతూ ఉంటారు. ఏదో కోలాటం ఉండాలని, ఏదో కోలాటం ఉండాలి కదా. ఆడు ఈడి మీద దావా చేయటం, ఇది ఆడి మీద దావా చేయటం. కొంతమంది దత్తుడు కూడా దావా చేస్తూ ఉంటారు, ఆడి మీద ఈడి దావా చేయటం. ఇది ఏదో కోలాటం, మా ఏదో మాయ. సంతానం ఉండి వ్యర్థులు అవ్వటం కంటే అసలు సంతానం లేకపోవటం మంచిదనే సంగతి కూడా మనకు తెలియటం లేదు. ఇంట్లో ఉన్న సంతానం అంతా వ్యర్థులుగా తయారైతే అసలు సంతానం ఉండటం కంటే సంతానం లేకపోవటం మంచిదనే బుద్ధి కూడా మనకు కలగటం లేదు. మీ సంతానం అంటే మీరు ఏదైనా సంపాదిస్తే తింటారు, కానీ మీకేం మోక్షాన్ని ఇవ్వరు. పోక్ష పైగా మీరు మోక్షానికి వెళ్ళే మార్గాన అడ్డుపడుస్తారు, ఆటంక పరుస్తారు. వాళ్ళు మీకు మోక్షాన్ని ఇవ్వటానికి పనికిరారు. మీరు సంపాదించింది ఏదంటే తినటానికి పనికి వస్తారు. ఆడికి ఒక మీ సంతానానికి పేకాట అలవాడు ఉంటే మీరు చచ్చిపోయారని ఆడికి వార్తలితే ఇంట్లో వాళ్ళందరినీ మీరు వలకాడులోకి తీసుకొచ్చాను మా అమ్మని, నేను ఇలా ఇలా డైరెక్ట్గా వలకాడులోకి వచ్చేస్తాను, అక్కడే తగలబెట్టి వచ్చాను. ఇప్పుడు మీ అబ్బాయికి ఎవరికైనా పేకాట అలవాటు ఉందనుకోండి, మీరు చచ్చిపోయారనుకోండి, పేకాట ఆడికి కౌరు పెట్టారనుకోండి, అప్పుడు ఇంటి వాళ్ళు కౌరు పిస్తాడు, మీరు వాళ్ళ వలకాటలో తీసుకొచ్చాను మా అమ్మాయి, మళ్ళీ నేను ఇంటికి రావడానికి ఇలా వచ్చేస్తాను వలకాటలోకి, అక్కడే నిప్పు పొట్టే ఇచ్చాను. తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు పచ్చగా ఉంటే మీకు 10 రూపాయలు ఇస్తారు, లేదా బట్టలు ఇస్తారు, లేదా చిన్న కారు కొని పెడతారు, అందుకంటే వాళ్ళు చేసేదేమీ లేదు. లేదా మీకు ఏమైనా భోగాలు కావాలంటే భోగాలు కొని పెడతారు, కానీ జ్ఞానం ఇవ్వలేరు. అది గురువుకి సాధ్యం, ఈశ్వరుడికి సాధ్యం. వీడు అంటున్నాడు నాకు పునర్జన్మ ఉందా, నేను సరిగ్గా ఎక్కడ పుడతాను, మళ్ళీ నేను ఎక్కడ పుడతాను అంటున్నాడు. అది భగవాను చెప్తున్నారు, నీకు అహంభావం ఉంటే పునర్జన్మ ఉంటుంది, దేహబుద్ధి అని వాడికి దేహం వస్తుంది, దేహబుద్ధి అని వాడికి ఆత్మ వస్తుంది, ఆత్మబుద్ధి అని వాడికి దేహం రాదు. దేహాత్మ బుద్ధి అని వాడికి దేహం వచ్చి తీరుతుంది. బ్రహ్మాత్మ బుద్ధి అని వాడికి బ్రహ్మముకి అసలు దేహమే లేదు కాబట్టి ఎవరికి అయితే బ్రహ్మాత్మ బుద్ధి వచ్చిందో వాడికి దేహం రాదు. దేహమే నేనుకున్నాడు, దేహం వచ్చి తీరుతుంది. అది మంచి దేహం రావచ్చు, చెడ్డ దేహం రావచ్చు, పశు దేహం రావచ్చు, పాముని దేహం రావచ్చు, లేకపోతే మానవ శరీరం దేహం ఏది వస్తుంది అనక వచ్చి తీరుతుంది దేహం. ఎవరికి దేహం వస్తుంది? బ్రహ్మాత్మ బుద్ధి ఉన్నవాడికి దేహం రాదు. ఏం చెప్ప బ్రహ్మముకి దేహం లేదు. బ్రహ్మము ఎవరికి చెప్పాను కదా, బాడీ లెస్సు, మైండ్ లెస్సు, వరల్డ్ లెస్సు, గాడ్ లెస్సు, సిన్ లెస్సు, మెరిట్ లెస్సు, ఎవరికి ఇది లెస్సు బ్రహ్మం. కానీ లేదంటే ఉంది. నిద్రలో స్వప్నాలు వస్తున్నాయి, అజ్ఞానంలో జన్మలు వస్తున్నాయి. ఆ స్వప్న శరీరాలు ఎంత నిజమో ఈ శరీరాలు కూడా అంతే నిజం. ఆ జీవ లక్షణాలు కనుక పోతే స్వామి భగవద్గీతలో చెప్తాడు, ప్రపంచంలో ఎవరికీ రాని దుఃఖం మీకు వచ్చేసిన, ప్రపంచంలో ఎవరికీ రాని దుఃఖం మీకు వచ్చిన మీకేమీ చల్లమ్మ కలగదు. అటువంటిది ఆత్మజ్ఞానం. ఈ ప్రపంచంలో ఎంత దుఃఖం ఉందో, అంత దుఃఖం వచ్చింది మీకు ఒక్కరికే పడిపోయింది అనుకోండి, అనుకోండి, అప్పుడు కూడా వాడికి ఏం ఎర్రచేయం కూర్చున్నట్టు ఉండదు. ఇంకా అక్కడ జీవుడు ఉంటే కదా చలించడానికి, అక్కడ జీవుడు లేడు కాబట్టి దుఃఖపడేవాడు అక్కడ లేనప్పుడు ఎంత దుఃఖం వచ్చినా ప్రయోజనం, ఎంత దుఃఖం వచ్చినా అని అంటాడు. దుఃఖపడేవాడు అక్కడ లేడు కాబట్టి, దుఃఖపడేవాడు ఉన్నప్పుడు చిన్న దుఃఖం వచ్చినా చలించిపోతాడు, దుఃఖపడేవాడు లేనప్పుడు లోపల ప్రపంచంలో దుఃఖం వచ్చి నీ మీద పడినా వాడికి ఏం అనిపించదు. ఎటువంటి స్థితి మీరు పొందాలంటే ఎవరికి రాని దుఃఖం, లేదా ప్రపంచంలో ఎంత దుఃఖం ఉందో అంత దుఃఖం వచ్చి మీకు ఒక్కరికి పడిపోయినా మీకు అప్పుడు మీకు ఆత్మజ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని చాలింపజేయలేదు. గాలి ఉన్న చిమ్నీ లోపల ఉన్న దీపం అలా ఉంటుందా? మీరు కూడా అలా ఉంటారు. అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను పుట్టానని చచ్చిపోయాను నువ్వు అనుకుంటావు, పుట్టానని చచ్చిపోయాను అనుకుంటావు. నిద్రలో వచ్చినావు, నిద్రలో ఉన్నప్పుడు నీ స్వప్నాలు అంతే నిజము. అజ్ఞానంలో వచ్చి జన్మలు కూడా అంతే నిజం, జన్మలు కూడా అంతే నిజం. మనం ఉడికే శరీరానికి బట్టలు ఎలా మార్చుకుంటున్నాం, అహంకారం శరీరాలను అలా మారుస్తుంది. ఈ శరీరానికి బట్టలు మార్చుకుంటున్నాం కదా, అదే. అలాగే అహంకారం కూడా మన శరీరాన్ని శరీరాలు అహంకారం కోరికలు ఉంటాయి. మీకు అర్థమవుతుంది, శరీరం మొసలిది అయిపోయింది, మొసలిది అయిపోయాక కోరికలు నెరవేర్చు. ఒక ఆయనకి ఈ మధ్యన పదవులు అంటే బాగా ఇష్టం. ఆయనకి ఇప్పుడు 96 ఏళ్ళు వచ్చేసినాయి, ఇప్పుడు కూడా ఏదైనా చిన్న పదవి ఉంది. ఈ మధ్యన పదవి విడిచిపెట్టలేకపోతున్నాడు. ఈ మధ్యన ఏమని రాశాడంటే ఆఫీస్కి, నాకు పదవుల మీద భ్రాంతి, పదవుల మీద భ్రాంతి పోవటం లేదు, కానీ ప్రయాణాలు చేయలేకపోతున్నాను, మీరు విమానం ఇచ్చిన విమానంలో కూడా రాలేకపోతున్నాను, భ్రాంతి పోలేదు, కానీ శరీరం ఆఫీస్ దగ్గరికి రాలేకపోతుంది అని చెప్పి పదవు తీసేయండి అన్నాడు. పదవు మీద భ్రాంతి పోవలేదు అంటున్నాడు ఇక్కడ, కానీ ఆఫీస్కి రాలేకపోతున్నాను, సాయంత్రకాలం పెట్టలేకపోతున్నాను, అంతకి తీసేయండి అంటున్నాడు. ఈ ముసలితనం 40 ఏళ్ళ నుంచి పదవి పోగొట్టుకుంటాను ముసలితనం. నేను ఎందుకు తీసేయమంటున్నానంటే పదవి ఇష్టం లేక తీసేయమంటలేదు, ప్రయాణం చేయలేకపోతున్నాను, మంచం మీద కింద దిగలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, ఆంచేత పదవి తీసి ఆడుకోవడక పాడైంది. నాకు పదవి మీద భ్రాంతి లేదు, కానీ శరీరం అంగీకరించడం లేదు, శరీరం అంగీకరించడం లేదు. అటు ఇటు తిరగటానికి గదిలోనే తిరగలేకపోతున్నాను, ఇంకా ఆఫీస్కి అక్కడ వస్తాను, అంచేత వదులుతున్నాను, వదలాలని వదలటం కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, మనకు ఒకవేళ బాహ్య శరీరానికి ముసలితనం వచ్చినా ఆ కోరికలు ఇంద్రియాల ద్వారా, ఆ కోరికలు ఇంద్రియాలు ఇంకా పనిచేయు, కోరికలు నెరవేర్చుకున్నా ఇంద్రియాలు పనిచేయు. అంచేత డబ్బాలో ఉన్న కిరసనాలంతా ఉంచేసిన డబ్బా కిరసనాల వాసన కొడతానే ఉంటుంది. అంటే బాహ్యంగా నీ ఇంద్రియాలు ఇంకా భోగానికి పనికి రాపోయిన లోపల భోగ వాసన అలాగే ఉంటుంది. అది ఆత్మజ్ఞానం కలిగే వరకు నువ్వు కోటి జన్మలు ఇచ్చిన భోగ వాసన్ని నీ విడిచిపెట్టదు. దిస్ ఇస్ ఫైనల్. మరి కొత్త శరీరం వచ్చాక ఈ భోగవాసులు మళ్ళీ మొలకెచ్చేస్తాయి, మళ్ళీ పెద్ద పెద్ద చెట్ల కింద అయిపోతాయి. భగవాన్ ఏమన్నారంటే, నీకు శరీరం ఉందనుకో, శరీరం నువ్వని అనుకోవద్దు. నీకు మీలో చిన్న కారులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, మీలో చిన్న కారులు ఉన్నవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇప్పుడు చిన్న కారులు లేని కొంపలు కూడా ఉండటం లేదు, చిన్న కారులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేది మీకు కారు ఉంటే కారు ఉందనుకోండి, కారు నేను అనుకోకండి అన్నాడు. మీకు కారు ఉందనుకోండి, కారు ఉందనుకోండి, అభ్యంతరం లేదు. నీకు అర్థమవుతుంది. అలాగే మీకు శరీరం ఉంటే శరీరం నేను అనుకోండి, నాకు ఒక శరీరం ఉందనుకోండి, ఆ కారుకి పెట్రోల్ పోయిస్తున్నారు, అలాగే మీ శరీరానికి కొంత అన్నం పెట్టండి. కారుకి ట్యూబులు టైర్లు మార్చేస్తున్నారు, మీ బట్టలు పోతండి, బట్టలు మార్చుకోండి. అలాగే అదేవిధంగా నాకు కారు ఉంది, కారు కారు ఉన్నా కారు నేనని ఎవడు అనుకోడు. కారు నాకు కారు ఉందనుకుంటే ప్రమాదం లేదు. అలాగే శరీరం నేను అనుకోవద్దు, నాకు శరీరం ఉందని అనుకోండి, ఆ కారు పోయినప్పుడు నేను పోతున్నాను మీకు ఎలా అనిపించదు, అలాగే శరీరం పోయినప్పుడు కూడా నేను పోతున్నాను ఎలా అనిపించదు. ఆ శరీరం ఉండగానే విడిపోండి. శరీరం నేను అనుకోవటం వేరు, శరీరం నాది అనుకోవటం వేరు, ఆ శరీరమే నేను అనుకోవటం వేరు. కారు ఉండొచ్చు, కారు నాది అనుకోవటం వేరు, కారే నేను అనుకోవటం లేదు, మనం ఎవరు అనుకోవటం. అలాగే శరీరం ఉండొచ్చు, కానీ శరీరాన్ని నేను అనుకోండి. శరీరం నేను అనుకోవద్దు, కారు పోతే నేను పోను అనుకోవు. అదేవిధంగా శరీరం పోయినప్పుడు శరీరం నీది కాదని తెలిస్తే శరీరం పోయినా నువ్వు పోయావని అనుకోవు. అది ఎప్పటి నుంచి ఎప్పుడో కాదు, దానికి వాయిదాలు వద్దు. ఈరోజు నుంచే అలా అలవాటు చేసుకోండి, ఆ భావన అలవాటు చేసుకోండి. అప్పుడు మీకు లోపల మొలగటానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది. లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, లోపలికి చూడండి, లుక్కి విచన్ లుక్కి విచన్, మీ మనస్సును ఉపసంహరించండి, మీ మనస్సును ఉపసంహరించండి, మీ దేహం ఎక్కడ ఉన్నా మీ మనస్సును విచిడ్రా చేయండి, మీ మనస్సును ఉపసంహరించండి, మీ మనస్సును ఉపసంహరించండి. మీ మనస్సు ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఏ పరమాత్మలోంచి, ఏ బ్రహ్మములోంచి, ఏ చైతన్యంలోంచి, ఏ మహావెలుగులోంచి, ఎక్కడి నుంచి అయితే పుట్టి మీ మనస్సు వస్తుంది, పుట్టి మనస్సు వస్తుందో అక్కడి వరకు దాన్ని ఉపసంహరించండి, దాన్ని ఉపసంహరించండి. మనస్సు ఎప్పుడైతే దాని జన్మస్థలం చూసిందో అది నశించిపోతుంది, దాని జన్మస్థలం మీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది, అది మీ కడసారి జన్మ. ఏదైతే మీకు నేనుగా వ్యక్తమవుతుందో, ఇప్పుడు మనకి ఏది దేహగతమైన నేనే వ్యక్తిగా అవుతుంది, ఈ దేహం నేను అనుకునే నేనే మనకు ఇప్పుడు వ్యక్తం అవుతుంది. ఏదైతే మీకు నేనుగా వ్యక్తం అవుతుందో అది మీరు నేను నేను అనుకున్నా ఆ నేను నేను కాదు. ఏదైతే అది రామకృష్ణుడు ఎక్కువ అదే చెప్పాడు, ఏదైతే మీరు నేను 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 అని అనుకుంటున్నారో ఆ నేను నేను కాదని తెలుసుకునే వరకు మీకు జ్ఞానం కలగదు. డబ్బు చోటు కొనుక్కొనేది కాదు, పాండిత్యం చోటు సంపాదించేది కాదు, బయట ప్రక్రియలలో వచ్చేది కాదు, మీ స్నేహితులు బంధువులు ఇచ్చేది కాదు, వాళ్ళు మంచి వాళ్ళని అది ఇచ్చేది కాదు. మీరు లోపలికి దిగండి. ఈ దేహము నేనున్న తలంపు లోపల నుంచి వస్తాను కానీ బయట నుంచి రావటం లేదు. అంటే లోపలికి వెళ్ళి విచారణ చేస్తే ఆ జ్ఞానం నశిస్తుంది, ఆ విద్య నశిస్తుంది, దేహ మనుషు నశిస్తుంది, జీవుడన్నా మనస్సన్నా అహంకారం అన్నా అభిమానం అన్నా ఇవన్నీ ఒకే పదార్థానికి పర్యాయ ఒకే వస్తువుకి అన్నీ పర్యాయ పదాలు. అంటే దేహం అన్నా ఒకటి, దేహ అభిమానం అన్నా ఒకటి. దేహం మిమ్మల్ని బంధించడం లేదు, దేహం పట్ల నా అభిమానం, దేహం పట్ల నేననే బుద్ధి నీకు అర్థమవుతుందే, అది దేహం. దేహం మిమ్మల్ని బంధించడం లేదు, దేహం చనిపోయినప్పుడు దేహం ఏడవదు, దేహము నేనని తలంపు ఏడుస్తుంది, దేహము నేనని అభిమానం ఏడుస్తుంది. అభిమానం అన్నా మనస్సు అన్నా జీవుడన్నా అహంకారం అన్నా అజ్ఞానం అన్నా అవిద్య అన్నా బంధం అన్నా ఇవన్నీ ఒకే వస్తువుకి పర్యాయ పదములు. లోపల క్యాన్సర్ ఉండగా లోపల మీకు క్యాన్సర్ ఉంటే దానికి వైద్యం చేయించుకొని కొబ్బరి నుండి రాసి తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయకండి. కొబ్బరి నుండి రాసుకుంటే కొబ్బరి నుండి చేసే ప్రయోజనం కొబ్బరి నుండి చేస్తుంది, కానీ చర్మం కొద్ది కొంత మృదువుగా ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది, కానీ లోపల క్యాన్సర్ తగ్గదు. అజ్ఞానం అనేది లోపల ఉన్న క్యాన్సర్ లాంటిది. అది ఏదో కొబ్బరి నుండి రాస్తాం, అది ఏదో నిప్పులోకి పోయి నిప్పులోకి పట్టుకెళ్ళి నెయ్యి పోస్తాం అంటే అది తగ్గేది కాదు, అది బయట లేదు, లోపల నుంచి వస్తుంది. అది కోరికలు ఉన్న వాళ్ళందరూ దేవతలను పొందుతారు. నన్ను కా నేను కావలసిన వాళ్ళు అంద ఒక్కళ్ళు మాత్రమే ఆత్మని పొందుతారు. అంటే నువ్వు పూర్వ నువ్వు మాయలు పడకు, నీ పూర్వజన్మలో ఉన్న ఆ జన్మలకు ఈ జన్మ ఎంత అబద్ధము, పూర్వజన్మలు కూడా అంతే అబద్ధాలు. ఈ జన్మ ఎంత అబద్ధము, పూర్వజన్మలు కూడా ఉన్నా అబద్ధం, ఉన్నా కూడా అవి అబద్ధాలే. ఒకవేళ రాబోయే జన్మ నీకు ఉంటే అజ్ఞానం ఉందని చెప్పు, రాబోయే జన్మలు కూడా ఉంటాయి, ఆ రాబోయే జన్మలు కూడా అబద్ధాలే. ఒక గోచిలోంచి పాలకొచ్చి ఇంకో గోచిలోకి ఎందుకు పడతావు? ఈ జన్మ కూడా వద్దు, పూర్వజన్మ కూడా వద్దు. ఈ దేహం నీకు ఎందు ఏ ప్రారంధాన్ని బట్టి దేహం వచ్చిందో, నీ దేహాన్ని ప్రారంధానికి వదిలేయి. అది కష్టాలు పడవలసి ఉంటే కష్టాలు పడుతుంది, భోగాలు అనిపించాలంటే భోగాలు అనిపిస్తుంది, ఊరేగాలంటే ఊరేగుతుంది, దేహాన్ని ప్రారంధానికి వదిలేయి. నీకు డబ్బు ఇచ్చి యోగం ఉంటే మీ కోరిక లేకుండా వస్తుంది, మీకు అధికారం వచ్చి యోగం ఉంటే మీ కోరిక లేకుండా వస్తుంది. శక్తి ఈశ్వరుది కానీ కోరిక కాదు. మీ దేహం ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే ఆ దేహం ఎప్పుడు చనిపోవాలో, ఏ రోజున చనిపోవాలో అక్కడ రాసి ఉంచుతారు. కానున్నది కాక మానదు, రానున్నది రాక మానదు. వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు, వచ్చింది ప్రకృతి గొడవే, రానిది ప్రకృతి గొడవే. ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన విషయాలు. ప్రకృతి గొడవ లోపలికి వెళ్ళడం, బయట గొడవ బయట వదిలే, బయట గొడవలో బయట వదిలే. అక్కడ ఎక్కడో రాయుడి దగ్గర లక్ష్మీదేవి గుడి కట్టేశారు, 100 కోట్లు పెట్టి కట్టేశారు. మీరు ఎప్పుడైతే ఏం బయట గొడవలు, అది భగవంతుడు ఆ లక్ష్మీదేవి గుడి చూడటానికి మీరు వెళ్ళారంటే మీరు వెళ్ళారు, మీరు వెళ్ళారంటే మీరే, మేం చూసి వచ్చేసాను. మే ఏం చూసి వచ్చారు, మీ ఇంటికాడ బంగారం ఉంది కదా. గీతలో కృష్ణుడు చెప్పాడు, ఎవడ కళ్ళకైతే బంగారము రాయి మట్టి ఒకటిగా కనపడదో వాడికి ఆత్మజ్ఞానం, వాడిని కొట్టినా తిట్టినా ఉతికినా వాడికి ఆత్మజ్ఞానం రాదని చెప్పాడు. లక్ష్మీదేవి గుడి అన్నట్లు అన్ని ఎక్స్టర్నల్ గొడవలు, ఎక్కడో లక్ష్మీదేవి గుడి మీరు మిగిలినో 2 వేల కాసులు 3 వేల కాసులు ఉండొచ్చు. ఈ కాసులను అన్నింటిలో పోజేసి లక్ష్మీదేవి బొమ్మకని తయారు చేశారు. ఆ లక్ష్మీదేవి బొమ్మ తయారు చేయడానికి అక్కడ 100 ఎకరం పొలం కొనడానికి ఒక ఆడుకు కట్టించడానికి 100 రూపాయలు వస్తే అందులో 20 రూపాయలే ఇండియా డబ్బు, మిగతా 80 రూపాయలు అమెరికా డబ్బే. ఏదో ఆడికి అమెరికా వాళ్ళు ప్రశ్న, అమెరికా వాళ్ళు అంటే తెల్లవాళ్ళు కదా, మన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చూడేదో స్నేహం కలిసింది. ఆడు ఏదో లక్ష్మీదేవి బొమ్మ వస్తే ఎంత పుణ్యం ఉన్నారు, ఇచ్చి వాళ్ళు ఇచ్చారు, కట్టాడు కట్టాడు. ఇల్లుళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడ అహంకారాన్ని పెంచేస్తున్నారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని చూడటం, ఏంత గుడి మేము కట్టగలం నువ్వు కాబట్టి కట్టావు, ఆడి మీద మనం ఆడనుకుంటున్నాడు. ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అవుట్ సైడ్ గొడవలు. ఇవన్నీ ఏంటి అవుట్ సైడ్, దీనివల్ల నీకు జ్ఞానం రాదు. ఈ భక్తులు బాధపడలేక మేము ఎంత చూడాలనుకుంటున్నాం. మీరు అరుణాచలం ఇన్నిసార్లు వెళుతున్నారు, ఆ బంగారం గుడి చూడాలి అంటున్నారు. మేము చూసేసాం, మిమ్మల్ని ఇంకేం ఆడగొద్దాం చెప్పడానికి మేము చూసేద్దాం. భగవద్గీతలో భగవంతుడు చెప్పింది, మట్టి రాయి బంగారము ఒకే విధంగా ఎవడ కళ్ళకైతే కనపడదు వాడు పానికిరాడు జ్ఞానానికి అని చెప్పాడు. అవుట్ సైడ్ కూడా వాళ్ళు జ్ఞానం రాదు. ఇప్పుడు మందుల కొట్టులోకి వెళ్తాం, మందుల కొట్టుకంటే మనకు కావలసిన మందులు కొనుక్కుంటాం కదా, మందులన్నీ బస్తా వేసి ఇంటికి తెచ్చుకుంటాం. అదేంటండి, మనకు కావలసిన మందులు తెచ్చుకుంటాం కదా, మందులన్నీ కొనేసి ఇంటికి తెచ్చేసుకుంటాం. అలా ఎదుటి వాళ్ళు కూడా నీకెంతకయ్యా, ముందు నీ శరీరంలో రోగం ఏంటో చూసుకో, నీ మనసులో బలహీనత ఏంటో చూసుకో. ఏ బలహీనత వల్ల, ఏ వీక్నెస్ వల్ల, ఏ సంస్కారం వల్ల నీ మనసు శరీరం బయటకు వస్తుందో చూసుకో. ఏ కారణం వల్ల నీ మనసు బయటకు వస్తుందో చూసుకుని ఆ కారణాన్ని పోగొట్టుకో. నీ శరీరంలో ఉన్న రోగం ఉంటే ఆ శరీరానికి సంబంధించిన మందే వాడు. ఎవరో శరీరానికి రోగం ఉంది నువ్వు అట్టవెందుకు, నువ్వు బాగుపడేదని ఏదో చూసుకో. బజార్లో దుమ్మంతా నోళ్ళుకోవద్దని ఇక్కడ చెప్పింది. నువ్వు బాగుపడితే నిన్ను చూసి కొంతమంది బాగుపడతారు. నీకు జ్ఞానం కలిగితే నిన్ను చూసి కొంతమంది జ్ఞానం కలుగుతుంది. నిన్ను నీకు జ్ఞానం కలిగితే ఏదో పలానా వారికి జ్ఞానం కలిగింది, వారి సమక్షంలో శాంతి తరంగాలు కాంతి తరంగాలు జ్ఞాన తరంగాలు వచ్చి ముంచేస్తున్నాయి. అలా కూడా మనం జ్ఞానం సంపాదిస్తే కొంతమందికి ఉపయోగపడవచ్చని ఒక జ్ఞానిని చూసినప్పుడు మటుకి జ్ఞానం సంపాదించాలని నీకు బుద్ధి కలుగుతుంది. కొండ మీద దీపం పెట్టి ఎవరికి కనపడకూడదంటే ఎలా సాధ్యం అన్నాడు యేసు. కొండ మీద దీపం పెట్టేశారు మీరు, కొండ మీద దీపం పెట్టేసి ఆ ఎవరికి కనపడదు కనపడకూడదంటే అలా కొండ మీద దీపం పెట్టకూడదు. కొండ మీద దీపం పెట్టి ఎవరో చూడకూడదు, ఎవరికి కనపడకూడదు అంటే ఎలాగంటే నీకు బ్రహ్మజ్ఞానం వచ్చాక, బ్రహ్మజ్ఞానం వచ్చాక ఆ బ్రాహ్మణ స్థితిని పొందాక నిన్ను చూసి ఎవరో నేర్చుకోకుండా ఆ కొండ మీద ఉన్న దీపం మనకి ఇష్టం లేకపోయినా ఎలా కనిపిస్తుందో ఆ బ్రహ్మజ్ఞానం. ఒక్కడికి బ్రహ్మజ్ఞానం వస్తే వాడి యొక్క తరంగాలు నీకు ఇష్టం లేకపోయినా వాడు ఆయన దగ్గర నుంచి వచ్చిన సువాసనలు, వాడు వచ్చినటువంటి శాంతి శాంతి కిరణాలు నేను వచ్చి ముంచుతూ ఉంటాయి. నీకు ఇష్టం లేకపోయినా శాంతి ప్రవాహంలో నువ్వు కూడా కొట్టుకుపోతావు. కొండ మీద దూపాన్ని నీకు చూడటం ఇష్టం లేకపోయినా చూడవలసిందే. నీ ఇష్టాలతో సంబంధం లేదు. కొండ మీద దీపం పెట్టి ఎవరికి కనపడకూడదంటే ఎలా సాధ్యం అని అడిగేసు. వాళ్ళు రమణ మహర్షి గారు వాళ్ళ ఇంట్లో దాక్కున్న, రమణ మరి రామకృష్ణ పరమహంస గారు వాళ్ళ ఇంట్లో దాక్కున్న, వాళ్ళు శాంతి తరంగాలు ఇక్కడ అసలు మల్లెపూ చెట్టు వేయకూడదు కానీ అక్కడ చెట్టు ఇస్తే మల్లెపూలు వాసన మనకి ఇష్టం లేకపోయినా వచ్చి మన మీద ఎలా పడిపోతుందో అదే ఎవరికైనా జ్ఞానం వస్తే వాడి శాంతి తరంగాడు సమక్షంలో కూర్చున్నప్పుడు వాడి శాంతి తరంగాలు మీ మీద పడకుండా మీరు ఆపు చేసుకోలేరు. కొండా మీద దీపం పెట్టి ఎవరికి కనపడకూడదంటే ఎలా సాధ్యమవుతుంది? మీలో ఎవరికైనా బ్రహ్మజ్ఞానం కలిగితే మీరంటే మాకు ఇష్టమైతే మిమ్మల్ని ఎంతసేపు మూత పెట్టి ఉంచుతాం. లేదా లీలకు బ్రహ్మజ్ఞానం వచ్చిందనుకోండి, దానికి బ్రహ్మజ్ఞానం రావటం మాకు ఇష్టం లేదనుకోండి, పెద్ద పెద్ద డెక్స్ ఏదైనా తెచ్చి లీలను మూసేస్తాం అనుకోండి, ఎంతకాలంలో మోస్తాం? ఆ డెక్స్ని కూడా కాదు, ఆ డెక్స్ని కూడా బద్దలు కొట్టిన శాంతి తరగాల లోకంలో ప్రవహిస్తే అక్కడ పైన మూసేసిన పైన ఏదైనా గొల్ల పెట్టి మూసేసినా ఈ గొల్లను అతిక్రమించి నదిని అతిక్రమించి పరిసరాలను అతిక్రమించి ఖండాలను అతిక్రమించి దేశాలను అతిక్రమించి నీకే కనుక జ్ఞానం వస్తే దాని తరంగాలు నదులు దాడతాయి, సముద్రాలు దాడతాయి, ఖండాలు దాడతాయి, నీ పరిసరాలు దాడతాయి, నీ శాంతి తాలూకు ఈ శక్తి నీ శీతాకాలంలో దుప్పటి ఎలా కప్పుకుంటారు, ప్రపంచాన్ని కప్పుతుంది. అది జ్ఞానం, జ్ఞానం యొక్క శక్తి. శక్తి అహంకారానికి లేదు, శక్తి జ్ఞానానికి ఉంది. శక్తి జీవుడికి లేదు, శక్తి ఈశ్వరుడికి ఉంది. అది ఉపాధి లక్షణాలు తగ్గించుకోండి. ఈ ఉపాధి నేను బుద్ధిని పోగొట్టుకోండి, అదే సాధన. ఉపాధి గుణాలు తగ్గించుకోండి. ఎవరైనా మీ శవాన్ని గౌరవిస్తే పొంగిపోకండి, మీ శవరాన్ని ఎవరు గౌరవించకపోతే కుంగిపోకండి. దాన్ని బట్టి మీకు జీవ లక్షణాలు పెరిగిపోతాయి. ప్రతి గంట కాదు ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా జీవించండి. ప్రతి గంట కాదు ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా జీవించండి. అని ఈ జన్మలు కూడా వదిలేయండి. రాబోయే జన్మ ఈ జన్మ అబద్ధం, రాబోయే జన్మ అబద్ధం, పూర్వజన్మ అబద్ధం. ఒక అబద్ధంలోంచి ఇంకో అబద్ధంలోకి రాకండి, ఒక గోతిలోంచి ఇంకో గోతిలోకి రాకండి, ఒక రోగాన్ని పోగొట్టుకుని ఇంకో రోగం తెచ్చుకోకండి. ఇలా ఎంతకాలం మీరు కాలక్షేపం చేస్తారు? ఎంతకాలం ఇలా టెంపరీ వాయిద్యాలు మీరు ఏదిగా ఉన్నారో దాన్ని తెలుసుకోవడానికి అక్కడ గంటి ఏగు మీరు ఏదిగా ఉన్నారో అక్కడికి అక్కడికి మీ అక్కడికి మీకు ఏకాడు అక్కడ ఏక మనస్సుతోటి మిమ్మల్ని ఎవడైతే పంపించలేకపోతున్నాడో వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. అక్కడ అక్కడ ఏదో ఉంది, ఎక్కడ ఏదో ఉంది అది మీ మనస్సును బాహ్యముఖానికి గెంటేసి లోకం యొక్క ఆకర్షణకి ఎవడైతే ఏ గురువు అయితే మళ్ళిస్తున్నాడో వాడు గురువు కాదు, వాడు బరువు, వాడు గురువు కాదు, వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. వేషధారులు నమ్మకండి. పులులు, సింహాలు, పాములు కూడా సాధు రూపంలో మీ దగ్గరికి రావచ్చు. నమ్మి మోసపోకండి. వేషధారులు నమ్మకండి. వేషాలను చూసి మోహపోకండి. మీరు పెంచుకోవాల్సింది బయట చూపు కాదు, లోపల చూపుని పెంచుకోండి. అంటే నువ్వేదైతే నువ్వేదిగా ఉన్నావో దాని తాలూకు ఎరుక, దాని తాలూకు అనుభవం. అది ఇంద్రియాలకు గోచరం కాకపోవచ్చు, అది మనసు బుద్ధిగా అర్థం బుద్ధి అందుకోలేకపోవచ్చు. అది నీ అనుభవానికి అందుతుంది. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. అది నీ అనుభవానికి అందుతుంది. మీరు అలాగే జాగ్రత్తగా ఉండి జ్ఞానం ఎప్పుడొస్తుంది, ఎక్కడొస్తుంది, ఎలా వస్తుంది భగవంతుడు చూస్తాడు. అది మీరు వీరికి పాత్ర అబ్రహం లింకన్ కూడా ఆమె స్లో వాకర్, ఆమె స్లో వాకర్ అని. నేను దారి తప్పటం లేదు కానీ పరిగెసుకెళ్ళటం లేదు, నడిచి వెళుతున్నాను, దారి తప్పటం లేదు. ఎంత స్లోగా నడిచినా దారి తప్పకుండా ఉంటే, రోడ్డు తప్పకుండా ఉంటే గమ్యానికి వెళ్ళిపోవచ్చు. అది పరిగెత్తుకెళ్ళినారు రోడ్డు తప్పిపోతే, రాంగ్ పాత్రలోకి వెళ్తే గమ్యానికి వెళ్ళలేకపోవచ్చు. కానీ నేను గమ్యాన్ని మర్చిపోలేదు, కానీ నెమ్మదిగానే నడుస్తున్నాను. ఐఎమ్ ఏ స్లో వాకర్, ఐఎమ్ ఏ స్లో వాకర్ అని లెంకన్ అనేవాడు. ఐఎమ్ ఏ స్లో వాకర్, నేను పరిగెట్టడం లేదు, నెమ్మదిగానే నడుస్తాను, కానీ దారి తప్పటం లేదు, రోడ్డు తప్పటం లేదు. ఐఎమ్ ఏ స్లో వాకర్. ఎక్స్టర్నల్ గొడవల వల్ల మీకేం జ్ఞానం రాదు. మీ ముఖాలకి పౌడర్లు రాసుకుని, మీ ముఖాలకి స్నోలు రాసుకుని, మీ ముఖాలకి బొట్లు పెట్టుకుని ఈశ్వరుడు ముఖానికి మసి రాయకండి అంటున్నారు. మీ ముఖాలకి పౌడర్లు రాసుకోండి, మీ ముఖానికి బొట్టు పెట్టుకోండి. అలాగే మీ ముఖానికి ఎలాగైతే బొట్టు పెట్టుకుంటున్నారో, మీ ముఖానికి పౌడర్ రాసుకుంటున్నారో, అలా ఈశ్వరుడు కూడా బొట్టు పెట్టండి, ఈశ్వరుడు ముఖానికి కూడా స్నో రాయండి. స్నో రాయించకని మీ ముఖాలను అందంగా ఉంచుకుని ఈశ్వరుడు ముఖాన్ని బొగ్గు రాయకండి, ఈశ్వరుడు ముఖానికి బొగ్గు రాయకండి. అంటే మీ మంచి మీరు ఎలా చూసుకుంటున్నారో, మీ క్షేమం ఎలా చూసుకుంటున్నారో, ఈ సృష్టి రూపంలో, ఈ సృష్టి రూపంలో, విశ్వ రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా మీకు చేతనైతే సహాయ సహకారములు అందించిన చెవటానికి మీరు బొట్టి ఎలా పెట్టుకుంటున్నారు, ఈశ్వరుడు కూడా ఓ బొట్టి పెట్టండి, ఆడికి బొగ్గి పెట్టకండి అంటున్నారు. మీరు పౌడర్ రాసుకుని ఈశ్వరుడు ముఖానికి బొగ్గు రాస్తారా? అంటే నీకెందుకు ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఈ జన్మలో గొడవలు బాధపడలేకపోతున్నా? భగవాన్ ప్రాక్టికల్. కొంతమంది గ్రౌండ్ రియాలిటీస్కి దగ్గరగా ఉంటారు. వాళ్ళకున్నది ఏదో ఉందనుకుంటారు, లేనిది ఏదో లేదనుకుంటారు. కానీ లేనిది వాళ్ళు ఉన్నట్టు నటించరు వాళ్ళు. మీ కదా వాళ్ళు ఓపెన్ బుక్స్ అంటారు. ఈ పెళ్ళిళ్ళకి లేనివి కూడా ఉన్నాయని చెప్తారు. పెళ్ళి అయిపోయింది అని 4 ఏళ్ళు నాక పంచిపెట్టేటప్పుడు అంటారు, అయిపోయింది అని ఆర్థిక రూపంలోగా అన్నీ అయిపోయినండి, మీ అల్లుడిని మీకు అప్పచెప్పా ఉంటారు. అదేంటి మరి పెళ్ళికి 20 ఎకరం ఉందని 30 ఎకరం ఉందంటే చాలా అయితే అప్పటికే మాకు అప్పులు ఉన్నాయి పెళ్లి టైంకి, ఆ అప్పులు ఉంటే పెళ్ళి అవనని జాగ్రత్తగా అలా చేస్తామని చెప్పారు. అబద్ధములు ఆడితే వ్యవసాయాలు తొందరగా వస్తాయి, అబద్ధములు ఆడితే పెళ్ళిళ్ళు తొందరగా. మన అమెరికా వ్యవసాయానికి వెళ్ళినప్పుడు కూడా నిజం చెప్తాడు వ్యవసాయ, ఎవరు అబద్ధాలు చెప్తే వేస్తారు. అది లోకం పోకడ. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం సబ్జెక్టు, ఏం చెప్తున్నాం? ఈ జన్మలో గొడవలు మీరు బాధపడలేకపోతున్నారు. అవి ఈ గతించిపోయిన గొడవలు, ఈ జన్మలో గొడవలు మీకు జ్ఞాపకం వచ్చి ఇదంతా మొయలేకపోతున్నాం. ఏదైనా మత్తి మంది పుచ్చుకుంటే మంచిది కానీ చెప్పి జ్ఞాపకం రాకుండా ఏదో బాధ్యం బిళ్ళల మింగాలి, నిద్ర బిళ్ళల మింగాలి అని ఇలా అనుకుంటున్నారు. ఈ జన్మలో ఉన్న అజ్ఞానమే మీరు భరించలేకపోతున్నారు. పూర్వజన్మలు ఏంటో మీకు నేను చెబుతాననుకోండి, పూర్వజన్మలు ఏదో మీకు నేను చెబుతాననుకోండి, చెప్తే ఇంకా బరువు ఎక్కువైపోతుంది, ఇంకా రోగాలు పెరిగిపోతాయంటే. పూర్వజన్మలో మీరు పలానా చోటు పుట్టారు, పూర్వజన్మలో మీకు పుట్టిన అమ్మాయి చచ్చిపోయిందంటే మళ్ళీ ఇంకా దుఃఖం పెరుగుతుంది. ఈ జన్మలోని బాధలే, ఈ జన్మలోని బాధలు మీరు పడలేకపోతున్నారు. పూర్వజన్మలో ఆడికి 10 కోట్లు సంపాదించారు, ఇప్పుడు అడుక్కు తింటున్నాడంటే నా 10 కోట్లు పని, మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటారు. భగవాన్ నిజమే చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు ఇప్పుడు ఈ జన్మలో గొడవలే మీరు బాధపడిపోతుంది? నేను పూర్వజన్మలు చెప్పమంటే చెప్తాను, నాకు అభ్యంతరం లేదు. ఈ పూర్వజన్మల గొడవ, రాబోయే జన్మలు కూడా కొంతవరకు రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు, అంటే ఏదైనా కొంత అనుభవం వస్తున్నామని. కొంతవరకు షిరిడి సాయిబాబా గారు చెప్పేవారు, భగవాన్ చెప్పేవారు కదా, అసలు ఏమీ చెప్పేవారు కాదు. ఎందుకు ఈ బాధలు మీరు మొయలేకపోతున్నారు? మళ్ళీ జరిగి పూర్వజన్మల బాధలు కూడా ఎక్కడ మొయ్యగలరు? ఎంత జీవలక్షణాలు, ఈ జీవలక్షణాలే మీరు భరించలేకపోతున్నారు. ఇంకా మీకు జీవలక్షణాలు పెరిగితే ఎంత బరువాన్ని మీరు మటుకు మోస్తారు? ఎంత బరువాన్ని మోస్తారంటే, అంటే భగవాన్ చూస్తే మీ వంక ఎప్పుడైనా చూస్తూ ఉంటాడు భగవాను, మీ భగవాను చూస్తే మీ పూర్వజన్మల వంక చూడడం, మీ మంచి మీ పుణ్యం అంక చూడడం, మీ పాపం అంక చూడడం, మీరు స్త్రీ పురుషుడని చూడడం, మీరు రాబోయే జన్మలో చూడడం, ఒకవేళ వచ్చినా చూడడం, రాబోయే జన్మలు చూడడం, పూర్వ జన్మలు చూడడం, మీ బంగారాలు చూడడం, మీ బ్యాంక్ అకౌంట్ చూడడం, మీ ఇంటికాడ ఎంత ఉందో చూడడం, మీ ఆస్తిపాస్తులు చూడడం, మీరు ఏదిగా ఉన్నారో దాని అంక చూస్తాడు. ఏం చేద్దాం మేము మీకు ఆ దాని ఎందు దృష్టి మళ్ళించడానికి అది భగవాన్ చూపు. వన్ లుక్కి జనప్, వన్ వరుడి జనప్, వన్ టచ్ జనప్. బయట గొడవలు చూడే చూడచ్చు, అది ఆయనకు అలవాటు. కొంతమంది మీ పూర్వజన్మ అటువంటిది అంచేత మీరు ఇలా ఉన్నారు ఏదో చెప్తాడు, ఆయనకు అది అలవాటే లేదు. ఎందుకు మీరు ఈ బాధలే మీరు మొదలైపోతున్నారు, ఈ నష్టాలు మరి భరించలేకపోతున్నారు, ఈ లోపాలు భరించలేకపోతున్నారు, ఇంకా ఎందుకు ఎందుకు భోజనసుకుంటారు రోడ్డు మీద దుమ్మంతా? ఇప్పుడే అప్పులు బాధ భరించలేకపోతున్నారు, ఇంకేమి అప్పులు చేస్తారు? మనం ఎవరి దగ్గర డబ్బు అప్పు తెచ్చామనుకోండి, పాప ఎక్కడైనా రోడ్డు మీద కనిపిస్తాడు అనుకోండి, ఆడు మన డబ్బు అడగడు, జ్ఞాపకం వస్తుంది, అడుగుతాడే మనం. అడుగు మనకి ఎవరున్నావు, 10,000 తెచ్చుకున్నావు అనుకుని నోటు రాసి మనకి ఎక్కడో సరే కనిపిస్తారు, పాప అది అడగకపోయినా ఈ బాబు ఇది అడుగుతాడేమో 10 మందిలో అనుకుంటాం. అది అడగకపోయినా ఉడికి వచ్చేస్తున్న ఆలోచన వచ్చేస్తున్నాడు చూసి ఉడికి ఈ 10,000 బాధ పాలైపోతున్నారు, ఈ కోట్లు బాధ ఇంకెంచుకుని బాధించి వాడు చూస్తేనే బాధ వచ్చేస్తాను, మీరు ఎక్కడ దగ్గర అప్పు తెచ్చి ఈ బాధలు పడిపో బాధ పాలైపోతున్నారు, ఆ పూర్వజన్మల బాధలు ఎంచుకొని. మనకి ఎవరైనా అప్పు ఇచ్చాడు అనుకోండి, ఆడు ఎప్పుడన్నా ఏదైనా 12 ఫోన్ చేసి 10,000 అడుగుతాడేమో అనుకుంటాం. ఈ బాధలే పడి అప్పులు బాధలే పడి ఈ జన్మలోనే అప్పులు బాధలే పడిపోతున్నారు, పాలైపోతున్నారు, పూర్వజన్మ అప్పులు గొడవలనే చచ్చి ఎందుకు మిమ్మల్ని హింసించటం అని జన్మల గొడవ ఎత్తివాడు అసలు నో అని చెప్పేసేవాడు. ఎందుకు మీ అబద్ధాలు ఎన్ని అబద్ధం, ఎందుకు ఒక అబద్ధాన్ని తెలుసుకుంటే 100 సున్నాలు కలిసి 1 అవ్వదు, 100 సున్నాలు కలిపినా 1 అవ్వదు, 100 అబద్ధాలు కలిపినా నిజం అవ్వదు. నీ హృదయంలో ఒక నిజం ఉంది, దేశాన్ని తొడుగులే ఆ నిజమే. మీ మనస్సును మళ్ళించండి, మీ మనస్సును అక్కడ ఏకం చేయండి, అక్కడ పావిత్రం చేయండి. మీ హృదయంలో వస్తువు, మీ హృదయంలో ఉన్న బొమ్మము, దానికి వికారాలు లేవు, దానికి ఇంద్రియాలు లేవు, దానికి అవయవాలు లేవు, దానికి రూపం లేదు, ఆ నామం లేదు. ఈ రూపాలన్నీ నామాలన్నీ మన మనస్సు కోసం కల్పించుకున్నాం, అది రూపరహితం, అది నామరహితం, అది గుణరహితం, అన్నీ లెస్గానే ఉంది. కానీ దాని అనుగ్రహం మటుకు ఉంది, అది ఉంది, అది ఉన్నట్టు నీకు కనిపించకపోయినా దాని అనుగ్రహం నీకు తెలివిస్తూ ఉంటుంది. ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం, ఈశ్వరుడు యొక్క దయ వచ్చి మన శిరస్సు మీద పడుతుంటే ఈ చెయ్యి ఇలాగ తాకుతుంటే, ఈ చెయ్యి ఇలా 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 తాకినప్పుడు, ఇలా ఈ చెయ్యి వచ్చి ఇలా చెయ్యిని ఇలా తాకిందనుకోండి, అది ఎంత స్పష్టంగా తెలుస్తుందో లోపల చైతన్యం తాలూకు అనుగ్రహం, ఈశ్వరుడు యొక్క దయ నీకు అంత స్పష్టంగా తెలుస్తుంది. కళ్ళు ఉన్న వాళ్ళు చూడండి, చెవులు ఉన్నవాళ్ళు వినండి. స్పర్శ కూడా మీకు ఎలా తెలుస్తుందో, మీరు నిదానంలో ఉండండి, మీ మార్గంలో మీరు ఉండండి, మార్గం విడిచిపెట్టకండి. భోగాలు వచ్చినా విడిచిపెట్టకండి, భోగాలు రావనుకోండి, భోగాలు బదులు కష్టాలు వచ్చినా విడిచిపెట్టకండి. భోగాలు లేకుండా, రుణం లేకుండా, అప్పు లేకుండా న్యూటర్లకు వెళ్ళిపోతుంది అనుకోండి మీ జీవితం, అలాగైనా వస్తువుని విడిచిపెట్టండి. కానీ భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ అనుగ్రహించాలి, ఎలా అనుగ్రహించాలి, ఎప్పుడు అనుగ్రహించాలి, ముహూర్తం కూడా ఆయనకు వదిలేయండి. మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి, మీరు పక్వానికి వచ్చే ఒక్క క్షణం కూడా భగవంతుడు వెయిట్ చేయడు, మిమ్మల్ని జ్ఞానంతో అలంకరిస్తాడు, ఆయన స్వరూపాన్ని మీకు ఇస్తాడు, వాడు ఈశ్వరుడు. రమణ మహర్షి గారిని ఎలా అనుగ్రహించాడు? బ్రహ్మం అనే తెలియకుండా బ్రహ్మానుభవం పొందాడు. ఆ ఏమి శ్రవణం చేయలేదు, శ్రవణం 10వ తరగతి చదువుకునే అబ్బాయి, అలా బ్రహ్మం అనేది ఉంటుంది, చావు లేని సత్పదార్థం ఉందని ఒకటి తెలియకుండా తనకు అనుభవంలోకి వచ్చింది. మరణానుభవం ద్వారా తన అమృతానుభవం పొందాడు. అలాగే నాయనార్లు ఉన్నారు తమిళనాడులో, నాయనార్లని శివభక్తులు అంటారు, శివభక్తులు నాయనార్లు అంటారు, విష్ణు భక్తుల్ని ఆళ్ళవార్లు అంటారు. విష్ణు భక్తులు తమిళనాడులో విష్ణు భక్తులను ఆళ్ళవార్లు అంటారు. ఆ తర్వాత ఈ శివభక్తులు నాయనార్లు అంటారు. అందరూ శివభక్తులు. అక్కడైనటువంటి వాడి పేరు నీలకంఠ నాయనార్. వాడి పేరేం పేరు? నీలకంఠ నాయనార్. రమణ మహర్షి గారి, రమణ మహర్షి గారికి మరణ అనుభవం ద్వారా అమృతానుభవం వచ్చిందని మీకు అందరూ తెలుసు. అది 63 సెయింట్స్. రమణ మహర్షి గారు అరుణాచలం రాకముందు చదివింది ఒకటే పుస్తకం. ఆడి బయట పుస్తకాలు చదువుకున్నాడు, అది వేరేది. ఈ భక్తి గ్రంథాలు ఒకటే చదువుకున్నాడు. 63 నాయనార్లు ఉన్న చరిత్ర చదివాడు. అంతకుముందు భక్తి గ్రంథం ఏమి చదవలేదు, ఆయన చదవలేదు. అదైనా వాళ్ళ పిల్లతండ్రి గారు లాయరు, ఆయన కొనుక్కోలేదు భగవాన్ ఆ పుస్తకం. ఎవరో ఆయన పిల్లతండ్రి గారికి ప్రజెంటేషన్ ఇస్తే అది టేబుల్ మీద రోజు కనిపిస్తుంటే ఈ పుస్తకం రోజు టేబుల్ మీద కనిపిస్తుందని ఒకసారి చదివి చూశాడు. చదివి చూసినప్పుడు అనుకున్నాడు, ఈ నాయనార్లు చరిత్రలు ఎంత అద్భుతంగా ఉంది, ఈ 63 నాయనార్లు ఒక్క నాయనార్ కింద నేను అవ్వగలను అని. ఈ ఒక్క నా 63కి వాళ్ళు నాయనార్లు అంటారు. రామకృష్ణ మెట్లు అమ్ముతారు, రమణాశ్రమం కూడా అమ్ముతారు. రామకృష్ణ మెట్లు కూడా అవి ఉంటాయి, రమణాశ్రమం. అది నాయనార్లు చరిత్రలు అంటారు. అందులో ఇది అక్కడ గురించి చెప్తాను. ఎవడో నీలకంఠ నాయనారుడు. నీలకంఠ నాయనారు ఆడికి ఆడికి పెళ్లి చేసు, వాళ్ళు అడిగారు తల్లిదండ్రులు, నువ్వు పెళ్లి చేసుకుంటావంటే నువ్వు చేసుకుంటానని అనుకోవడం. పెళ్లి చేసుకుంటారంటే మొఖమాటాలు, కొంతమంది పెళ్లి చేసుకుంటారంటే మొఖమాటానికి వద్దులేండి అంటారు. ఆడి మొఖమాటానికి వద్దులే, చేసుకుంటాను చేసుకుంటాను అన్నవాడు అంటే ఆడికి పెళ్లి చేసుకోవాలన్నది. మీకు అర్థమవుతుందా? చేసుకుంటాను చేసుకుంటా అంటే ఒక అమ్మాయిని చూశారు, ఒక అమ్మాయిని చూశారు, ఒక అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయికి ఏమీ పెళ్లి చేసుకోవాలేదు. ఆ తల్లిదండ్రులు ఏమన్నారంటే వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకుండా ఉండకూడదు. ఇప్పుడు నీకు 18 వచ్చినాయి, 20 వచ్చినాయి, ఇప్పుడు నువ్వు చేసుకోవనుకో, ఇంకో 4 ఉన్నాక నేను పెళ్లి చేసుకుంటానంటే నీకు ఏం ముసలివాడో దొరుకుతాడు. అప్పుడు పడుసోడు ఎవడో దొరకడు, ఏం ముసలివాడో దొరుకుతాడు. అంటే నేను చేసుకోను, నేను చూసుకోనంటే ఆ అమ్మాయి నేను చేసుకోనంటే ఆ అమ్మాయిని ఒప్పించారు చేసుకోవడానికి. నీకు అర్థమవుతుంది? ఈ నీలకంఠ నాయనారు చేసుకుంటాను చేసుకుంటానంటే వీడికి చేశారు. నీకు అర్థమవుతుందా? వాడికి చేసుకోవాలంది, ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ నైట్ ఒక గదిలోకి పంపారు. ఫస్ట్ నైట్ ఏం చేశారు? ముడి పెట్టేసిన తర్వాత ఫస్ట్ నైట్ ఒక గదిలోకి పంపారు. గదిలోకి పంపితే వీడికి పెళ్ళి అంటే సరదాగా ఉంది. ఎవడికి? నీలకంఠ నాయనారికి పెళ్ళి అంటే సరదాగా ఉంది. గౌక్కిన అమ్మాయిని ముట్టుకోపోయాడు. అమ్మాయిని ముట్టుకోపోతే అమ్మాయి ఏముందంటే, మా తల్లిదండ్రులు నన్ను బలవంతాన్ని పెళ్లి చేశారు, నాకు ఒకవేళ నాతోటి నువ్వు సెక్స్ అనిపించిన ఎంతో కాలం నీతోటి కలిసి ఉండను, ఈ 10 కోసం నాన్ను పాడు చేయటం ఎంతకాలండి. ఇది ఫస్ట్ నైట్ టాక్. ఈ 10 కోసం, ఈ 10 ముచ్చట కోసం నన్ను పాడు చేయటం ఎందుకు? ఒకవేళ నువ్వు, ఒకవేళ నాకు ఇష్టం లేదనుకో సెక్స్, ఒకవేళ నువ్వు చేస్తావు అనుకో, కోర్టుకెళ్తే నీ పెళ్ళాను నేను చెల్లుతుంది, నాకు ఇష్టం లేకుండా నువ్వు సెక్స్ చేస్తావు అనుకో, అది సెక్స్ కాదు, రేప్ అంది. ఏముంది? రేప్ అంటే బలవంతాన మానభంగం చేయటం రేప్ అంటారు. బాడీకి ఇష్టం లేకపోయినా కనుక సెక్స్ చేస్తే అది రేప్ అవుతుంది. నువ్వు కోర్టుకెళ్తే నీకు నేను భార్య, నేను పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ పెళ్ళి అయిపోయాను, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. తర్వాత ఇప్పుడు నువ్వేమంటున్నావు? నన్ను ముట్టుకోవద్దు అంటున్నావు. అదే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, కోర్టుకెళ్తే నీకు నా భార్యనే, నా శరీరం మీద నీకు హక్కు వచ్చిన మాట నిజమే, కానీ నా శరీరంతో కలిసిన నువ్వు ఎంజాయ్ చేయలేవు. సెక్స్ అనేప్పుడు, సెక్స్ అనేప్పుడు ఇద్దరికి అంగీకారం ఉండాలి. ఇద్దరికి అంగీకారం లేకపోతే, భర్తకి అంగీకారం ఉండి భార్యకి అంగీకారం లేకపోయినా, భార్యకి అంగీకారం ఉండి భర్తకి అంగీకారం పడి సెక్స్ తాలూకు హ్యాపీనెస్ రాదు అని చెప్తుంది. నన్ను వదిలేయటం మంచిది. అందుకే మై ఫస్ట్ నైట్ టాక్లో ఇదంతా సెక్స్ ఎడ్యుకేషన్. ఇదంతా సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి నువ్వు బలవంతం చేసుకుంటే చేసుకునే అర్థం చేసుకునే ఎంతో కాలం నేను సంసారంలో ఉండను. ఆడికేమి ఇష్టమై చేశారు పెళ్ళి, ఈ అమ్మాయికి బలవంతం చేశారంటే నీలకంఠ నాయనారు ఈ అమ్మాయి చెప్పిన మాటలను నచ్చినాయి. అంటే వాడి పూర్వజన్మలో ఏదో చిన్న దోషం ఉంది. ఎవరికి? ఆమె పండిన పండి ఆయన పూర్వజన్మలో ఏదో దోషం ఉండటం వల్ల ఆ గర్భంగా పెళ్ళి అయింది. గర్భాధానం గదిలోకి వెళ్ళాడు, అప్పటి చోట ఆడు దోషం పోయింది. భగవంతుడి భార్య చేత అనిపించవలసిన మాటలు అనిపించాడు. ఆ రాత్రి భార్యను ముట్టుకోలేదు, సుఖంగా నిద్రపోయాడు. వెలుగు వచ్చిన తర్వాత ఎవరితో చెప్పకుండా, భార్యతో చెప్పకుండా, ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా వెళ్ళిపోయాడు. రమణ మహర్షి ఎంత గొప్ప సెయింట్, అనంత సెయింట్ అయిపోయాడు. ఆడికి ఆ ఫస్ట్ నైట్ పెళ్ళి అవ్వటం, ఆ ఫస్ట్ నైట్లోకి వెళ్తే ఈ గొడవ అంత జన్మాంతరం లేదు, చిన్న దోషం ఉంది వాడికి. ఆ దోషం వీడి చేయంటాడు, ఆడి చచ్చి రమణ మహర్షి గారు చచ్చి ఆడి చేయంటాడు. ఇద్దరు సమానం, ఇద్దరు ఋషులు అయ్యారు. వీడి గాథ ఆడిది, వాడి గాథ ఆడిది. అయితే పరమేశ్వరుడు మిమ్మల్ని ఎలా అనుగ్రహిస్తాడో చెప్పలేము. అందరినీ అనుగ్రహిస్తాడు, అందరికీ జ్ఞానం వస్తుంది. ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తాడో చెప్పలేము. ఒకసారి మీకు ఓ సంపదలు పడేస్తానన్నాడు కృష్ణుడి గీతలో, ఒకసారి మీకు ఉన్నదాన్ని లాక్కు లాగేసుకుంటానన్నాడు, ఒకసారి మీకు అక్కర్లేని అన్ని పడేస్తానన్నాడు, ఒకసారి మీకు ఉన్నది కూడా లాగేసుకుంటానన్నాడు. ఏం చేయాలి, అలా పడేసినా ఇలా లాగేసుకున్నా ఆయన సంకల్పం మంచిది. మిమ్మల్ని ఎక్కడో చూడ ఒక సత్యం, ఎప్పటికో కళ్ళు తెరిపించడానికి భగవంతుడు చేసే పనులు, కానీ మన మీద ద్వేషము కాదు. ఒకవేళ మాకు వద్దన్న ఒకసారి మీ మీద సంపద పడేస్తా ఉంటాడు, మాకు కావాలి మాకు కావాలని మీ దగ్గర అన్ని లాగేసుకుంటాడు. మీకు అర్థమవుతుంది, మీరు ఉన్న ఇల్లు లాక్కుంటాడు, మీ పాడి ఆవిని లాక్కుంటాడు, మీకు ఉన్నది ఏమి లాక్కుని అన్నీ లాగేసుకుని రోడ్డు మీద నిలబెడతాడు. ఇలాగ చేయగలడు, అలాగ చేయగలడు. ఈశ్వరుడు స్వాతంత్రుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు. దానికి సిద్ధమే, దీనికి సిద్ధమే. ఏది చేసినా మన బాగు కోసం అన్ని చేస్తున్నాడు. మనకంటే వివేకవంతుడు, మనకంటే తెలివిగలవాడు, మనకంటే సమర్థుడు. బుద్ధి మనకుంటే బాగుపడతాం. ఏది చేసినా మన మంచి కోసం, మనకంటే తెలివిగలవాడు, మనకంటే బుద్ధిమంతుడు. ఈశ్వరుడు అనేవాడు అక్కడ ఉన్నాడు. మీరు ధర్మము చేయండి, ధర్మము పుణ్య రూపంలో వస్తుంది. అధర్మం చేయండి, అధర్మం పాప రూపంలో వస్తుంది. మీ ధర్మం పుణ్యం కింద మారిపోదు, అధర్మం పాపం కింద మారిపోదు. అధర్మాన్ని దుఃఖ రూపంలో మార్చేవాడు, అధర్మం డైరెక్ట్గా వచ్చి మీకు దుఃఖ రూపంలో మారిపోదు. ధర్మం వచ్చి మీకు పుణ్యంగా డైరెక్ట్గా మారిపోదు. దాన్ని అనుసంధానం చేసేవాడు ఈశ్వరుడు. వాడు దేవుడు అంటే వాడు ఈ గొడవలు కూడా దాటి వెళ్ళిపోండి అంటున్నాడు రామణస్వామి. ఈ పుణ్యాలు, ఈ పాపాలు, ఈ దేవతలు, ఈ ఓటాలు, ఈ పుచ్చుకోటాలు, ఈ ద్వైత బుద్ధిని దాటి వెళ్ళిపోండి. ఈ ద్వైత బుద్ధిలో ఉన్నంతకాలం పునర్జన్మల మిమ్మల్ని విడిచిపెట్టవు. మంచి వచ్చిన అహంకారానికి, చెడ్డు వచ్చిన అహంకారానికి, దారిద్ర్యం వచ్చిన అహంకారానికి, సంపద వచ్చిన అధికారానికి అహంకారానికి, పదవి వచ్చిన అహంకారానికి, అది పోయిన అహంకారం ఉంటే అహంకారానికి, ఆ నేనిన తలంపు దేహంలో ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో ఆ నేను ఉన్నంతకాలం అన్నీ ఉన్నాయి. అది లేకపోతే ఏది లేదు. మీరు నిజంగా ఎక్కడున్నారంటే, మీరు దేహాన్ని అనుకున్నా, మనస్సు అనుకున్నా, సకినడి పిల్ల అనుకున్నా, జిన్నూరు అనుకున్నా, మేము ఆడవాళ్ళు అనుకున్నా, మేము మగవాళ్ళు అనుకున్నా, మీరు మేము లేకపోతే మంచివాళ్ళు అనుకున్నా, మేము చెడ్డవాళ్ళు అనుకున్నా, మీరు ధనవంతులు అనుకున్నా, లేకపోతే పేదవాళ్ళు అనుకున్నా, మీ ఇష్టం వచ్చినట్టు 100 విషయాలు అనుకోండి. కానీ భగవాన్ చెప్పేది అల్టిమేట్గా, ఆ ఫైనల్గా, సుప్రీంగా, ఆ కడసారి మాటగా, చివరిసారి మాటగా, ఆ వీడ్కోలు మాటగా చెప్పే మాట ఏంటంటే, ఈ నేను అనే తలంపు, మీరు ధనవంతుడైన మీ అహంకారానికి, మీరేం ధనం కాదు, మీకు పేదరికం వచ్చిన అనిపించేది అహంకారమే. ధనం వచ్చిన అనిపించినాక మీరికి ఎక్కడ లేరు, ధనంలో లేరు, బంగారంలో లేరు, పేదరికంలో లేరు, అదృష్టం లేరు, దురదృష్టంగా లేరు, స్త్రీగా లేరు, పురుషుడిగా లేరు, సంతోషంగా లేరు, దుఃఖంగా లేరు. మీరు ఎక్కడ ఉన్నారు, నేను నేననే తలంపు ఎక్కడైతే లేదు అక్కడగా ఉన్నారు. అక్కడికి గురి పెట్టండి, అక్కడ చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. దిక్కులు చూడకండి, ఏం అడ్ది హైయెస్ట్, ఏం అడ్ది హై, ఏం అడ్ది హైయెస్ట్. మీరు రాజులు నడిచి వెళ్తుంటే దానిలో సారా కొట్లు ఉండొచ్చు, దానిలో బంగారు కొట్లు ఉండొచ్చు, సారా సినిమాల్లో సినిమా హాల్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మిమ్మల్ని మీరు మా ఇంటికి రండి, 10 కూరలు వేసి ఆ అన్నం పెడతామని గౌరవించవచ్చు, గౌరవించుండొచ్చు, లేకపోతే మీ మేళ్ళలో గొలుసు లాక్కుని ఉండొచ్చు. కానీ ఈ సంఘటనలు 90 జరిగినా మీరు రాజులు వెళ్ళి ప్రయాణం ఆపిచ్చేయకండి. ఏ మహాయ్ అండ్ ఏం అడ్డి హాయ్, మీ గురి తప్పకండి. ఈ లోకం మీద ఏ పని కోసం వచ్చారు? కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, ఏ పని మీద ఈ లోకంలోకి వచ్చారు అది మర్చిపోకండి. మీరు ఇక్కడ ఏదో ప్రవచనం వినటానికి వచ్చారు, ఇక్కడ ప్రవచనం వినటానికి వచ్చి ఎక్కడ చుట్టాలి, ఇంటికాడ ఏ పలావా తినేసి ఇంటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో, మీరికి దారి తప్పిపోయినా అలాగే ఉంటుంది. బిర్యానీ తినేసి ఇక్కడికి వచ్చి మీ చుట్టాల ఇంటికి వెళ్ళి బిర్యానీ తినేసి మీ భీమవరం పోతే ఎలా ఉంటుంది? మీకు వచ్చిన పని పూర్తి అవ్వలేదు, ఈ బిర్యానీ వేళ కాకపోయినా రేపైనా మీ పొట్టలో మంట కింద మారిపోతుంది. ఈ పరిమితమైన ఇటువంటి గొడవలు ఎంత బరువుగా ఉంటే ఆ గత గొడవలు కూడా ఇంకా తెచ్చి మీ బాధలు తగ్గించడానికి అశాంతి తగ్గించడం కోసం నా దగ్గరికి వస్తున్నారా? మీరు మీ బాధలు పెంచమంటారు, మీరు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీ అశాంతి తగ్గటానికి, మీ బాధలు తగ్గటానికి, మీకున్న ఇబ్బందులు తగ్గటానికి ఏదైనా సూచనలు చేస్తానంటే సూచనలు చేస్తే ఏదైనా తగ్గుతాయేమో, ఏదో అనుగ్రహిస్తే తగ్గుతాయేమో. ఒక జ్ఞానికి మాత్రమే అనుగ్రహం సాధ్యమవుతుంది. శరీరం అనుగ్రహించలేదు, మనస్సు అనుగ్రహించలేదు, ఎందుకు పనికి రాని పెంట కూడా అహంకారం కూడా అనుగ్రహించలేదు. అనుగ్రహించే శక్తి ఆత్మకి సాధ్యం, అనుగ్రహించే శక్తి ఒక ఈశ్వరుడికి సాధ్యం. ఎవడైతే నేను అనే తలంపు ఎక్కడైతే లేదో అక్కడికి ఎవడైతే చేరుకున్నాడు వాడే అనుగ్రహించగలగాలి, కానీ మిగతా వాళ్ళు ఎవరు అనుగ్రహించలేరు. అంచేది మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు? ఇక్కడ మీ బాధలను పెంచుకోవడానికి రావటం లేదు, మీకున్న ఇబ్బందులు పెంచుకోవడానికి రావటం లేదు, ఆ లోడ్ తగ్గించుకోవడానికి వస్తున్నారు. మీ అంచేత మిమ్మల్ని మీ కష్టాలు మీకున్నాయి, మీ కష్టాలు నేను తగ్గించడం మానేసి అదనంగా మీ కష్టాలు మీ నెత్తి మీద పోయింది, ఈ బరువు కూడా మోయండి అని మిమ్మల్ని చెబితే పంపితే మీకు నేను ఎంత అపకారం చేసిన వాడిని అవుతాను. మీ రాబోయే జన్మలు పూర్వజన్మలు చెప్పి మీకు కూడా అంత అపకారం చేసిన వాడిని అవుతాను. గురి పెట్టండి, ఆత్మజ్ఞానం మీద గురి పెట్టండి, దిక్కులు తోరకండి, వెనక్కి తిరగకండి. వెనక్కి తిరగొద్దు, నో నీడ్ ఆఫ్ లుకింగ్ బిహైండ్. వెనక్కి తిరిగి చూడకండి, జరిగిపోయింది అది జరిగిపోయింది. మీ చేలో నీళ్ళు బయటికి వెళ్ళిపోయిన బాధపడుతూ కూర్చోకండి. ఆశయితే మీ చేలోకి కొత్త నీరు పెట్టుకోండి. మీ చేలో నీరు బయటికి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు అనుకునే వాళ్ళు నీరు రాదు, మళ్ళీ అవసరం కొత్త నీరు పెట్టుకోండి. ఇంకా పాత నీరు కోసం ఆలోచించండి. మీ బట్టలు చిరిగిపోయింది అనుకునే మళ్ళీ ఆ బట్టలు రాదు, వాళ్ళు ఏదో కొత్త బట్టలు కుట్టించుకుని మీ మానానికి మీ శరీరానికి కప్పుకోండి. అంటే ధనవంతుడికి భగవాన్ చెప్పి దృష్టి ఏంటంటే మీకు ధనం ఉందని భోగాలు కొనుక్కోకండి, ధనం ఉందని భోగాలు పెంచుకోకండి, మీకు ధనం ఉందని ఎసలకు తెలియాలని అనుకోకండి. సామాన్య ప్రజలు ఎలా ఉంటారు? మీరు ధనం ఉన్నా అలాగే ఉండండి. మీ ధనం మీ గర్వాన్ని పెంచకూడదు, మీ ధనం మీ గర్వాన్ని మీ అహంకారాన్ని పెంచకూడదు. ఏం చేయాలి? ధనం మీరు బతకుండగా పోవచ్చు, లేదా అది బాగున్నా మీరు చచ్చిపోవచ్చు. మా కానీ ధనం తెచ్చే వికారాలన్నీ కూడా జన్మలన్నీ కూడా వచ్చేస్తాయి. మళ్ళీ ఎంతో సాధన చేస్తాను కానీ మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళవు. అజాగ్రత్తగా జీవించకండి, అశ్రద్ధగా జీవించకండి, జాగ్రత్తగా జీవించండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించండి. ప్రతి గంట కాదు, ప్రతి రోజు కాదు, ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండండి. కత్తి అంచి మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో, మీకు ఆత్మజ్ఞానం రావాలంటంత జాగ్రత్తగా జీవించే వాళ్ళకి సాధ్యమవుతుంది. అంటే వాక్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆలోచన మీకు వచ్చే ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఉండండి, మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి, చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు పని చేస్తూ ఉండాలి, మీరు కనపడకూడదు. మీరు నాన్నగారు మాట్లాడుతూ ఉండాలి, అక్కడ నాన్నగారు కనపడకూడదు. మీకు అర్థమవుతుందా? అక్కడ మనిషి కనపడకూడదు. పని పూర్తి అయిపోతూ ఉండాలి, పని పూర్తి మనకు పని ముఖ్యం కానీ కనపడటం ముఖ్యం కాదు. మీకు అర్థమవుతుందా? అవి మన సినిమాలో డైరెక్టర్ కనపడకపోయినా ఈ బొమ్మల్ని ఆడించేవాడు డైరెక్టరే, ఈ బొమ్మల్ని ఆడించేవాడు డైరెక్టరే. భగవద్గీతలో భగవంతుడు ఏం చేశాడంటే ఈ మాయ శరీరాలను ఆదిష్టించి ఉన్నాను, ఈ మాయ శరీరాలను లేను నన్ను తప్పించుకు పోదామనుకుంటున్నారు. ఈ మాయ శరీరాలని అధిష్ఠించి ఉన్నాను, వాళ్ళకి అంతరాత్మగా ఉన్నాను. ఆ దేహం ఎందుకు ఇది వచ్చిందో, ఒక అంగుళం అటు దశకుండా ఒక అంగుళం ఎటు దశకుండా ఆ దేహం ఎప్పుడైతే ఎప్పుడు చావాలో, ఆ చచ్చే వరకు దేహాన్ని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎక్కడ నిలబెట్టాలో, ఎక్కడ నిలబెట్టాలో, ఆ దేహాన్ని బొమ్మలాడించి ఆడిస్తున్నాను. ఈ దేహాలను, ఈ దేహాలకి నేను అధిష్టంగా ఉన్నాను. ఈ దేహాలన్నిటికీ నేను అధిష్టానం ఉండి దేహాన్ని తెర మీద డైరెక్టర్ బొమ్మలాడిస్తాడు. అలాగే ఈ దేహాలన్నింటి బొమ్మల్లా గాడిస్తున్నారు. మీరెవరు స్వాతంత్రులు కాదు, మీరు స్వాతంత్రులు అని అనుకుంటున్నారు. మీరెవరు స్వాతంత్రులు కాదు, ఆడేవాళ్ళు మీరు, ఆడించేవాడిని నేను, డైరెక్టర్ మీరు, డైరెక్టర్ నేను, యాక్ట్రెస్ మీరు. అక్కడ చెప్తాంటే ఆ జీవుణ్ణి ఎలా గాడిస్తాడు, ఈశ్వరుడు ఎలా ఆడిస్తాడని ఆ చెబుతున్నారు. అక్కడ రమణ మహర్షి గారు ఆ శ్లోకం దగ్గర ఆగిపోండి అని చెప్తున్నారు. ఎంత అల్టిమేట్, ఇట్ ఇస్ ఫైనల్. ఆ శ్లోకం ఎంత ముద్దిగా ఉంది, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజమే, ద్వైతం ఉన్నప్పుడు అక్కడ కృష్ణుడు చెప్పిన మాటలు నిజమే. అక్కడ ఈశ్వరుడు వేరుగా కనిపిస్తున్నాడు, జీవుడు వేరుగా కనిపిస్తున్నాడు. ఆ జీవుణ్ణి ఈశ్వరుడు అలా ఆడిస్తున్న మాట నిజమే. ఆ జీవ లక్షణాలు అని చెప్పి ఆడించడం మాండవు, ఎవడు ఈశ్వరుడు మాండవు. మీరు ఈ ఆ రెండు భేదం, ఈశ్వరుడు మీ వేషం మీరు తీసేయండి, పలానా శరీరం నాది, పలానా వాడు నేనని మీ వేషం మీరు తీసేయండి. మీ వేషం మీరు తీసేసిన వెంటనే ఈశ్వరుడు వాడి వేషం తీసేస్తాడు, వాడి వేషం వాడు తీసేస్తే మీ వేషం మీరు తీసేస్తే ఇద్దరు ఒకటి అయిపోతారు. ఒకటి ఆనందం, ఒకటి శాంతి, ఒకటి సుఖం. ఇట్ ఇస్ ది ఫైనల్, ఇట్ ఇస్ ది అల్టిమేట్, ఇట్ ఇస్ ది లాస్ట్ వర్డ్. ఇప్పుడు కృష్ణుడు చెప్పింది చాలా గొప్పగా ఉంది కదా మనకి. మీరు దేవ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, మీరు ఒక వేషంతో తాదాత్యం పొందుతున్నారు కాబట్టి, ఆయన కూడా కృష్ణుడి వేషం, రాముడి వేషం, ఆ వేషంతో తాదాత్యం పొందుతున్నాడు. మీ వేషాలు మీరు తీసేస్తే ఆయన వేషం ఆయన తీసాడు. మా వేషం ఏం తీయడంటే ఆయన కూడా ఆయన వేషం తీయడు. మీ వేషం మీరు తీసేస్తే ఆయన వేషం మీరు తీసేస్తారు. అప్పుడు తెలుస్తుంది వాడు వేరు, నేను వేరు అనుకున్నాను ఎంతవరకుని, వాడు నేను ఒక్కటే అనుకుంటాం. అప్పుడు ఒకటి ఆనందము, ఒకటి శాంతి, ఒకటి సుఖము. ఆనంద సముద్రంలో ఊగిసలాడుతూ అంటారు, అక్కడికి మీ కాళ్ళు తెరవండి, అది బోధించడానికి నేను వచ్చాను అంటున్నాడు. అక్కడికి మీ కాళ్ళు తెరవండి, మధ్యలో ఆగిపోవద్దు. రుణశేషం, రోగశేషం, ఈ నేను అనే శేషం కొంచెం మిగిలిన మళ్ళీ పెరిగిపోతుంది. కొంతమంది లక్ష రూపాయలు రుణం అంటే 90,000 తీర్చేసి మిగతా 10,000 కూడా ఇక తర్వాత చూసుకుందాం అనుకుంటారు. మళ్ళీ ఆ 10,000 4,000 మర్చిపోతే వాళ్ళ లక్ష అయిపోతుంది. రోగశేషం ఉంది, రోగం బాగా తగ్గిపోయింది, ఇంకా కొంచెం ఉంది కదని వదిలేస్తే మళ్ళీ రోగం శరీరం ఎంతో వ్యాపించిపోతుంది. నేను చాలా ఏం చేశాను, ఇప్పుడు నేను కూడా మనకు లేదు, ఏదో కొద్దిగా లోపల ఉండొచ్చు, అది మనం పట్టించుకోకర్లేదు, అది ఉన్నా లేటట్టుకుని ఆ రుణశేషం పెరిగిపోయినట్టే, ఈ రోగశేషం పెరిగిపోయినట్టే, ఆ నేను వేరుతో నశించే వరకు దాన్ని నమ్మటానికి లేదు. మీరు సాధన 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 అంతా బాగొట్టుకుని కొంచెం శేషం ఉన్న అది కూడా మిమ్మల్ని ముంచేస్తుంది. రుణశేషం, తర్వాత ఇంకోటి రెండు రుణశేషం, తర్వాత రోగశేషం, ఈ నేను తలంపు తలుపు శేషం కొంచెం మిగిలిపోయినా మళ్ళీ విజృంభించవచ్చు. మా వచ్చి మిమ్మల్ని కమ్మేస్తుంది. బహు జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్త పనికిరాదు, అశ్రద్ధ పనికిరాదు. మీ కాలాన్ని పాడు చేసుకోకండి. పందులు ముందు రత్నాలు పైకండి. మీ ఇంట్లో బంగారం ఉంటారు, పందులు బయటకు తీసుకొచ్చి పందులు ముందు పడేయకండి. అప్పుడే 2 గంటలు అయిపోయింది మనం ప్రవేశంలో. మా బుద్ధి చెబుతున్నాడు రామకృష్ణ మిషన్ వాళ్ళు గంట కంటే ఎక్కువ చెప్పరు, మీరు కూడా గంట కంటే ఎక్కువ చెప్పొద్దు. రామకృష్ణ మిషన్ వాళ్ళు 5 గంటలకు పావు సరిగ్గా 6 గంటలకు టైం చూస్తారు. ముగిగానే శ్లోకంలో సగం బాగున్నా మిగిలిన చెడిపోతారు. మనుషులు వాళ్ళు ఏ నుయ్యే తగ్గించాలి ఎక్కడో చోట, దాని గురించి ప్లాన్లు వేసుకుంటారు, లేదా ఎక్కడో గోడ కట్టించాలి. మా యవ్వన్ని సన్యాసం పుచ్చి తెల్ల బట్టలు తీసేసి పెళ్ళిళ్ళు చేసుకోవటం మానేసి ఎర్ర బట్టలు కట్టుకున్నా మా యవ్వన్ని ఒడ్డుకురా అని వద్దు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం, ఇండియాలోనే టీచింగ్ తగ్గిపోయింది, చెప్పగల సమర్థులు కూడా మానేశారు. అక్కడ సత్రం కట్టించాము, ఇక్కడ గోవాడు కట్టించాము, ఇక్కడ హై స్కూల్ మీరు కట్టించడం, ధనవంతులు చాలామంది కట్టిస్తున్నారు, గవర్నమెంట్ కట్టిస్తాం, మీరు కట్టించడమేంటి? వాళ్ళు డబ్బుంటే మీరు మంచి పనులు చేయొచ్చు కాదనుక, అదే పని కాదు కదా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము, ఎవరో పలకరిస్తారు, వారితో మాట్లాడతాం, వారితో మాట్లాడడానికి రాలేదు, వచ్చాం కాబట్టి పలకరించారు కాబట్టి మాట్లాడతాం. అది వచ్చిన పని చూసుకోండి, వచ్చిన పని మర్చిపోకండి. ఇంచేతంటే ఎవరిని ఎర్ర బట్టలు కట్టుకున్న మనం తెల్ల మట్టలు తీసేసి పెళ్లి చేసుకోవటం మానేసి ఎర్ర బట్టలు కట్టుకున్న మా ఎవరిని విడిచిపెట్టదని చెప్పడం కోసం చెప్తున్నాను. మా ఎవరిని విడిచిపెట్టదు, పీఠాధిపతులు కూడా పొద్దున ఆ పీఠాధిపతులకి ఎంతకొంత సబ్జెక్ట్ చెప్పగలరు వాళ్ళు, కానీ పొద్దున ఏడింటికి మొదలు పెడతారు పూజ, 12:30 ముగులుస్తారు అది. ఆ పూజ తర్వాత తీర్థానికి రమ్మంటారు మమ్మల్ని, అంతకని అంటారు, ఆ గైడ్తో అలా పోస్తారు, తీర్థం అయిపోతుంది. ఎవరు ఏమని ఎంతసేపు పూజ దాడి కూర్చున్నారు, ఏదైనా కాస్త మంచి మాటలు చెప్పాలి అంటే 5 నిమిషాలు చెప్పి ఆర్తి చేస్తారు. అక్కడి నుంచి పాద పూజలు ప్రారంభం, మళ్ళీ పాద పూజల దగ్గర డబ్బు, ఈ డబ్బు పట్టుకెళ్ళి ఎక్కడో అలాకరం కొనుక్కోవడం, అక్కడ 4 బిల్డింగ్లు కట్టడం, ఏంటిది ఈ సంసారమా జ్ఞానమా? మీరు పాద పూజలు చేసి ఏదో డబ్బిస్తారు, ఆడు ఏం చేస్తాడంటే ఆశ్రమం పక్కన అరాకరం వస్తున్నాడికి, అరాకరం కొనేస్తాడు, కొనేసి ఇంకో 2 బిల్డింగ్లు కడతాడు, మీకు రూములు కావాలా మీకు రూములు కావాలని తిరుగుతూ ఉంటాడు, ఏం చేస్తాడు? ఇంకా మనకాళ్ళకి తేడా ఉంది, వాళ్ళు ఎర్ర బట్టలు కొట్టుకున్నారు మనం చాలా బట్టలు కట్టుకున్నాం, కానీ బట్టలు తేడా, అందుకని తేడా ఏం లేదు. అంటే మీకు ఎందుకు చెప్తున్నాను, ఎవరిని విమర్శించడం కోసం చెప్పండి, ఎవరిని మాయ దారి ఏమనదు. మీరు బట్టలు మార్చుకున్నామంత మాత్రం జ్ఞానం వచ్చేది, మీరు చప్పిడి తింటున్నారనుకోండి, చప్పిడి తినండి కొంచెం ఆరోగ్యానికి మంచిదే, చప్పిడి అంత మాత్రం జ్ఞానం వచ్చేది. మీరు యోగాసనాలు వేయండి మీ శరీరానికి మంచిదే, యోగాసనాలు వేస్తున్నారని జ్ఞానం వచ్చేది. భగవంతుడు మీరు చేసే బాహ్య పనులు చూసి మోసపోయడం తామా ఇక్కడ కాదు. మీరు బాహ్యంగా చేసే పనులు, బాహ్యంగా మీరు ఏదైనా మంచి పనులు చేస్తే చేయొచ్చు, కానీ బాహ్యంగా మీరు ఏదైనా కొన్ని 4 మంచి పనులు చేసినంత మాత్రం చేత మోసపోయడం తామా ఇక్కడ కాదు. వాడు మనకంటే చదువు గలవాడు, వాడు మనకంటే బుద్ధిమంతుడు, మనం కించదగిన వాడు సర్వజ్ఞుడు. ఇంకో 10 రోజుల తర్వాత ఏం జరుగుతుందో వాడికి తెలిసి మన జీవితంలో మనకు రేపు ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు చాలా ఇది. యేసుక్రీస్తుని 2 రోజులు సిలివేస్తారు కదా, ఆయన ఒక చోట దాక్కుంటే ఆయన భక్తుల్లో 12 మంది భక్తులుంటే అందులో ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడు అంటాడు. అప్పుడు ఏమన్నా ఒకడే 12 మంది భక్తులు అప్పుడు దగ్గరికి పిలిచాడు, దగ్గరికి పిలిచి ఈవేళ ఈ నోరు లోపల దేవుని కుమారుడని నోరు అంటుంది, మళ్ళీ ఈ నోరే ఇంకా 4 రోజులు నాకు సిలివేస్తున్నారు, రేపు ఒక 24 గంటలు తిరగకుండానే వాళ్ళు ఇచ్చి 30 రూపాయలు లంచం పుచ్చుకుని నేను ఎక్కడున్నాను నాకు నన్ను నువ్వే పట్టిస్తావు అని అడిగేసు. ఇంత చేస్తే 30 రూపాయలు లంచం, ఇప్పుడు ఆ నేలలో ఇచ్చి ఎలా విడుదల పొందాలో, ఆ నేల తలంపుని ఎలా రెడ్జస్ట్ చేసుకోవాలో, దేహంలోంచి ఎలా మనం చనిపోయిన తర్వాత దేహం మనం సెపరేట్ ఎలా, దేహం చనిపోయాక దేహం మనం విడిపోతాం, అలాగే దేహం ఉండగానే ఈ మేనే తలంపులోంచి మనం ఎలా విడిపోవాలో ఇటువంటి దాని గురించి ఎక్కువసార్లు చెప్తాంటే గణపతి శాస్త్రి గారు అంత పెద్ద అయినా గణపతి శాస్త్రి మహాపండితుడు ఒక పురాణం మాటలేదు, ఒక ముద్దు మాటలేదు, ఒక ముచ్చట మాటలేదు, భారతంలో గొడవలు లేవు, రామాయణంలో గొడవలు లేవు, భాగవతం ఈ అన్నాడు చేసిన ఈ ఆత్మబోధ ఏంటని అడిగారు రమణ గణపతి శాస్త్రి గారు అంతటా అని అడిగాం. అడిగితే శాస్త్రి గారు శాస్త్రి గారు శాస్త్రి గారు నాకంటే మీరు వయస్సులో పెద్ద, పాండిత్యంలో పెద్ద, మీరు అన్ని రంగ బాహ్యంగా చూస్తే అన్ని విషయాల్లో మీరే పెద్ద. శాస్త్రి గారు కూడా మహాపండితులు, వేదాలన్నీ తెలుసున్నాయన, మీరు బాహ్యంగా చూస్తే అన్ని విషయాలు మీరే పెద్ద, మీరు నన్ను అబద్ధాలు చెప్పమంటే చెప్పటానికి నాకు అభ్యంతరం లేదు, మీరు నాకంటే పెద్ద అయినా మీరు నన్ను అబద్ధాలు చెప్పమంటే చెప్పడానికి అభ్యంతరం లేదు, 10 అబద్ధాలు గొక్క తిప్పుకుండా చెప్పేసి నాయనలారా నాయనలారా మహాత్ములారా నాయనలారా మహాశైలారా ఏం తెవరకు నేను చెప్పిన అన్ని అబద్ధములు నమ్మకండా మన చివరి వాక్యం చెప్పాలన్నమాట. అబద్ధములు చెప్పమంటే నాకు అభ్యంతరం లేదు, మీరు బలవంతం చేస్తే అబద్ధాలు చెప్తాను, కానీ అబద్ధాలు చెప్పిన తర్వాత 10 అబద్ధాలు చెప్పాక 11వ మాట ఏం చెప్తానంటే ఎంతవరకు నేను చెప్పిన అన్ని అబద్ధములు నా మాట ఎవరో నా అబద్ధము నా నోడితే చెప్పమంటే మీరు చెప్పమంటే చెప్తాను అన్నాడు వాడు రమణ మహర్షి. ఇదేం సినిమా మీకు ముత్తర మాటలు చెప్పడానికి? ఏమి సినిమా మీకు ముచ్చట తెవడానికి మిమ్మల్ని లభించడానికి? సినిమాడు ఏం చేస్తాడంటే డ్యాన్సులు కొన్ని పెడతాడు, కొన్ని ఏదో మంచి మంచి భాషలు అనేది పెడతాడు, కొన్ని పాటలు పెడతాడు, మీకు అది ఏ రకరకాలుగా పెడతాడు. నేల టెక్కేటోళ్ళు కొన్ని పెడతాడు, రిజర్వేషన్ తీసుకుని వాళ్ళు కొన్ని పెడతాడు, రకరకాలుగా పెడతాడు. మీకు అది ఎంచడానికి అన్ని రకాల జనం వస్తాయి, కానీ సినిమాకి డబ్బులు రావు. ఒక క్యాదుకోండి ఇక్కడ ఒకడు మామూలుగా ఇక్కడ డ్యాన్స్ చేసి ఒకరిని పెడతా ఉంటాడు, రకరకాల యాక్టర్స్ని పెడతా ఉంటాడు, ఇన్ని రకాలు ఉంటేనే అక్కడ ఇన్ని రకాల బొమ్మలు ఉంటేనే టికెట్ కొనుక్కోవాలి సినిమాకి వెళ్ళరు. భగవాన్ ఏమన్నాడు జాగ్రత్త సినిమా వేషాల నాకు ఇక ఈ ఆశ్రమంలో కూర్చున్న ఒకటి ప్యాంట మీద కూర్చున్నా ఒకటి ఇక్కడ సోఫా వేశారు, సోఫా మీద కూర్చున్నాను, ఈ సోఫా తీసేస్తే నేను ప్యాంట మీద కూర్చున్న ఒకటి, ఆశ్రమంలో కూర్చున్న ఒకటి, ప్యాంట మీద కూర్చున్న ఒకటి, ఆశ్రమంలో కూర్చున్న ఒకటి, ఎక్కడ కూర్చున్నా ఒకటి, రాయి మీద కూర్చున్నా, ప్యాంట మీద కూర్చున్నా, సోఫా మీద కూర్చున్నా, దేహం మాత్రమే. ఆ దేహాన్ని దేహ ప్రారంభాన్ని బట్టి అది రాతి మీద కూర్చోవాలో, పెంట మీద కూర్చోవాలో, సోఫాలో కూర్చోవాలో, అది కూర్చుంటుంది. ఆ దేహ ప్రారంభానికి సంబంధించిన విషయం అది నిజమైన నేనకి గొడవలకి సంబంధం లేదు. ఆ దేహ ప్రారంభం పెంట మీద కూర్చుంటే పెంట మీద కూర్చుంటుంది, లేకపోతే సోఫా మీద కూర్చుంటే సోఫా మీద కూర్చుంటుంది. ఈ మధ్యన శ్రీపురం లక్ష్మీదేవి పెట్టి మన భక్తులు కూడా పట్టుకుంటారు కొంచెం కొంచెం. నిన్న నన్ను అడుగుతున్నారు ఇంకా అరుణాచలం వెళ్ళినప్పుడు వెళ్తారా, శ్రీపురం వచ్చేటప్పుడు వస్తారని. ఇది గీతలో చెప్పాడు, మట్టి రాయి బంగారం ఈ మూడు భేదం లేకుండా ఒకటి కానీ ఎవడికి కనిపిస్తాయి వాడు మనసు మాటికి లోపలకు వెళుతుంది, లోపల వేచుకుతుంది, అనుకున్నదే దొరుకుతుంది, లేకపోతే సాధ్యం కాదు అన్నాడు భగవంతుడు. అది భగవాను వాచ, అది జీవుడు చెప్పింది కదా భగవాను వాచ. అది కృష్ణుడి వాచ కాదు భగవాను వాచ, కృష్ణుడు దేవు కృష్ణుడిగా చెప్పలేదు, వసుదేవుడి గారు అబ్బాయిగా చెప్పలేదు, ఈశ్వరుడాయ్ చెప్పాడు. మీరు ఈశ్వరుడు అంటారు ఈశ్వరుడు అంటారు, ఇదంతా ఈశ్వర సంకల్పం. అర్జును అడిగాడు ఇదంతా ఈశ్వర సంకల్పంతో జరుగుతుంది అంటారు, ఆ ఈశ్వరుడు అంటారు ఈశ్వరుడు అంటారు, నువ్వు లేవు ఈశ్వరుడే ఉన్నాడు అంటున్నారు, ఆ అడ్రస్ చెప్పరేంటి? ఓ ఈశ్వరుడు ఈశ్వరుడు వాడు ఎక్కడ ఉంటాడు ఏంటాడు కదా కామెంట్స్ ఏం చెప్పకుండా ఉరికి ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే వాడి అడ్రస్ చెప్పబోయా? అడ్రస్ చెప్పకుండా ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే నేనేం చేస్తానంటే ఆ ఈశ్వరుడు నీ హృదయంలోనే ఉన్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు. అడ్రస్ చెప్తున్నాడు అందరి హృదయాల్లో, నేను అడ్రస్ చెప్పమంటున్నాను, అడ్రస్ చెప్తున్నాను, అడ్రస్ చెప్తే వెళ్ళు హృదయంలోకి వెళ్ళు, అడ్రస్ చెప్పమంటాడు కదా అడ్రస్ చెప్తున్నాడు కదా వెళ్ళు, వెళ్ళవాలి అక్కడికి. ఆయన వెళ్ళటం ఈస్ట్వాడు ఎక్కడ ఉన్నాడు ఆయన వెళ్ళటం మానేసి ఏదో తిరుగుతానంటే రోడ్ల మీద దుమ్ముడేసుకొని నిల్లుకుంటా అంటేంటి వెళ్ళు చెప్తున్నారు కదా హృదయంలో ఉన్నాడు హృదయంలో ప్రవేశించు నీ దేహాన్ని కాదని నీ మనసుని కానీ ఇంద్రియాలు కాదని వెళ్ళు లోపలికి వెళ్ళు వెళ్ళు డీప్యూటన్ టు నో ద ట్రూత్ యూ హ్యావ్ టు డీపెన్ అవర్ దాన్ని వెళ్ళవయ్యా చెబుతున్నాను కదా వెళ్ళు అక్కడికి నువ్వు వెళ్ళలేవు కాబట్టే రావి చెట్టు నేను కొబ్బరి చెట్టు నేను ఆ చెట్టు నేను ఈ రాముడు నేను కృష్ణుడు నేను ఇవన్నీ చెబుతున్నాను నీ ఉపాసన కోసం చెప్తున్నాను నిజమైన దేవుడు అక్కడే ఉన్నాడు అక్కడికి నేను చెప్పినాను వెళ్ళలేవు దానికి ఎంత ప్రిపరేషన్ ఉండాలి దానికి ఎంత ఫిట్ అయ్యి దానికి నువ్వు ఫిట్ అయ్యి ఉండాలి అది ఫిట్ అయ్యి లేని వాడు లోపలికి వెళ్ళాడు అలాగని మొత్తానికి నిన్ను చెదరగొట్టేయకూడదు కదా అది బయట ఉన్న దేవతల గురించి చెప్తున్నాను రాముడు నేను కృష్ణుడు నేను రావి చెట్టు నేను శంకరుడు నేనని ఇలా ఎందుకు చెబుతున్నానంటే అక్కడికి వెళ్ళైపోయినా మొత్తానికి సబ్జెక్ట్ వదిలేస్తామని బయట ఉన్నటువంటి ఆ ఈశ్వరుడిని ఆరాధిస్తామని బయట నామరూపాల గురించి చెబుతున్నాను కానీ నిజమైన దేవుడు నీ హృదయంలోనే అన్నాడు వెళ్ళవయ్యా వెళ్ళు అడ్రస్ అడుగు చెప్పాను కదా వెళ్ళు లొక్కుపితన్ తవ్వుకుంటూ వెళ్ళు లోపలికి వెళ్ళు నువ్వు అక్కడ భూమి తవ్వితే కదా నీళ్లు పడి నీళ్లు పడ భూమి తవ్వకుండా అక్కడ భూమి తవ్వవు అక్కడ నీళ్లున్నా పడవు అక్కడ నీళ్లున్నా నీకు కనపడవు అక్కడ భూమి తవ్వితే అక్కడ నీకు నీళ్లు కనిపిస్తాయి అక్కడ లేకపోతే భూమి తవ్వకపోతే అక్కడ నువ్వు అక్కడ నీళ్లు ఉన్నా కనపడవు అలాగే నువ్వు వెళ్ళవయ్యా నీ పై పైన పొరలో తీసేసుకుని నువ్వేది కా నువ్వు ఏదైతే అవును అనుకుంటున్నావు కాదు అట్లన్నీ తొలగించుకుని వెళ్ళు 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 సగం దూరం వచ్చేసి వెనక్కి వస్తే కుదరదు సగం దూరం అది ఆ వస్తువు ఎంత లోతులో ఉందో ఈశ్వరుడు అడ్రస్ చెప్పాను కదా వాడు ఎంత లోతులో ఉన్నాడో నీ వెనక్కి తిరగకుండా అక్కడికి వెళ్ళు ఆడు ఎంత లోతుల్లో ఉంటే అక్కడికి వెళ్తే వాడు నీకు తాగులుతాడు నీ స్పర్శకు అందుతాడు వెళ్ళు అక్కడికి వెళ్ళు చెప్పాను కదా అడ్రస్ వెళ్ళు ఏంటో ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే వాడు అడ్రస్ చెప్పి ఏంటన్నాడు చెప్పాను వెళ్ళు ఇక మా బుద్ధిని చూస్తుంటే విరమించాలనిపిస్తుంది ఇది మై ఫిలాసఫర్ ఇది మై గాడ్ ఇది మై ప్రొటెక్టర్ వాళ్ళు గంట చెప్పి మాని రామకృష్ణ మిషన్ సన్యాసులు లేనప్పుడు మీకెందుకని గంటలు వాళ్ళే గంట చెప్తున్నారు వేషం వేసుకుని వాళ్ళు మేము టీచింగ్ కోసం పుట్టామనుకున్న వాళ్ళే గంటకంటే ఎక్కువ చెబుతాం మీకెందుకు గంటలు తరబడి మీరు చల్లబట్టలు కట్టుకున్నారు ఎర్రబట్టలు కట్టుకునే వాళ్ళు గంటకు ఆప్ చేసేస్తున్నారు ఎంత ఎనర్జీ ఎంత టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాడు రాబోయే ప్రవచనాలు ఈ పాయి పొరలు వదిలించుకో పాయి పొరలు వదిలించుకుంటే కానీ నువ్వు లోపలికి వెళ్ళలేవు చెప్తాను కదా వెళ్ళు అదే చెప్పకపోతే చెప్పలేదు అన్నావు చెప్పాను కదా వెళ్ళు రాబోయే ప్రవచనాలు రాబోయే ఇరవై 29 విజయవాడలో విజయవాడ ఎవరు రావద్దు శ్రమపడి ఎక్కడో విజయవాడ 29 వరకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాం 29 విజయవాడలో తర్వాత 6వ తేదీ 29 తర్వాత 6వ తేదీ చూపించినాడ మహాశివరాత్రి 6వ తేదీ చూపించినాడ తర్వాత 31వ తేదీ మార్చి 6 చూపించినాడ మార్చి 31 జున్నూరు మార్చి 11 బట్టేలంక సరస్వతి శిశు మందిర్ అక్కడ భక్తులు లక్కవరం నాటి బట్టేలంక లక్కవరం బట్టేలంక నేను కరెక్ట్గా చెబుతాను తప్పులో తీసిపోతున్నాడు అంటే ఇటువంటి గురువులు కూడా ఉంటారు అది పది చాలు చెప్పాడు అనుకోండి ఇప్పుడు వాళ్ళు లక్కవరం లక్కవరంటే పది చాలు చెప్పాడు మాడి చెప్పింది అనేది అనిపిస్తుంది ఇదే మాయ మాయ ఏంటి ఇదే అయితే హిట్లర్ ఏం చెప్పాడంటే మీరు ఎప్పుడు ఎవరైనా అబద్ధం చెప్తాంటే ఆ చెప్పింది పది చాలు చెప్పింది అబద్ధం ఏదో అవుతుందని చెప్పాడు హిట్లర్ సిద్ధాంతం బట్టేలంక కదా బట్టేలంక ఆ బట్టేలంకలో సరస్వతి శిశు మందిరం ఒక స్కూల్ ఉంది అది 2:00 కదా అది 3:00 అయితే అక్కడ భక్తుడి గురించే చెప్తానని చెప్పడం అక్కడ పిల్లలు ఉంటారు ఎదురుగుండా విద్యార్థులు ఉంటారు విద్యను అర్థించేవాడు విద్యార్థి. ఇద్దరు విద్యార్థులు ఉంటారు. భక్తుల గురించి మాట్లాడారు ఒకటి రెండు వచ్చినా యజ్ఞానికి లక్కవరం భక్తులు కనుక రెండు కలిసి ఉన్నాయా? ఎందుకు స్కూల్ ఎక్కడ ఉందో చెప్పండి. లక్కవరం లక్కవరం భట్యలంక కాదు లక్కవరం అంటే ఆ ఊరు ఈ లక్కవరం భట్యలంక అన్ని కలిసి ఉన్నాయి. స్కూల్ ఎక్కడ ఉందో చెప్పండి. లక్కవరం లక్కవరం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కాదు మధ్యాహ్నం 3 గంటలకి. అక్కడ కూడా భక్తులు ఎక్కువ రావద్దు, వచ్చిన వాళ్ళు రావచ్చు, ఆధార వెనకం. కానీ విద్యార్థులకు సంబంధించిన మాటలు ఎక్కువ చెప్తారు స్కూలు. కానీ భక్తులు రావచ్చు, భక్తులు వచ్చి కూర్చోవచ్చు. అక్కడ సబ్జెక్ట్ ఎలా వస్తుందో మేము చెప్పలేము. అంటే అప్పుడు అక్కడ అక్కడ మామూలుగా కారపూసం ఉండొచ్చు, తర్వాత ఇంకోటి కలిగితే బూందీ ఉండొచ్చు. అక్కడ ఇప్పుడు ఇవాళ నేను చెప్పిన సబ్జెక్టులో మిక్చర్ లేదు. ఇవాళ నేను చెప్పిన సబ్జెక్టులో మిక్చర్ లేదు. అక్కడ లక్వరంలో భవిష్యత్తు మిక్చర్ వచ్చేస్తుంది. లక్వరంలో మిక్చర్ వచ్చేస్తుంది, దానికి కూడా సిద్ధపడితే మీరు రావచ్చు. ఇవాళ మటుకు మిక్చర్ ఎక్కర్లేదు, ఏమి కలపలేదు. ఇవాళ సబ్జెక్టు మటుకు పొదిక్కాడే పాలు కానీ నీళ్లు కలపలేదు. లక్వరంలో కొంచెం నీళ్లు కలుపుతాం. లక్వరంలో మటుకు కొంచెం అవసరం అయితే నీళ్లు కలుపుతాం. అంటే అందరూ రావక్కర్లేదు, ఈ పరిసరాల వాళ్ళు రండి, మరోసారి కలపాలని నీరు కలుపుతూ ఉంటాం. అందులో ఒకసారి చివరిగా పొదిక్కాడు పాలని చేయాలంటే అందరూ చేస్తాం. కొంచెం అవసరమైతే నీళ్లు కూడా కలుపుతూ ఉంటాం. అక్కడున్న ప్రదేశాన్ని బట్టి, అక్కడున్న ఆడియన్స్ని బట్టి, అక్కడున్న పరిస్థితిని బట్టి. ఎందుకంటే రాబోయే మీటింగ్ 29 విజయవాడ, 6 చించినాడ, 11 లక్కవరం, 11 లక్కవరం, తర్వాత ఆ నెలలో 31 మార్చి నెల 31 తేదీ జిన్నూరు గ్రామం. భక్తులని మీకు అందరికీ ఈ సమాచారం తెలియపరచటమైనది. శాంతి శాంతి శాంతి.